భగవంతుడికి చెప్తున్నాడు, కోరిక విడిచిపెట్టండి, కోపం విడిచిపెట్టండి, భయం విడిచిపెట్టండి. మనుషులకు వచ్చే రోగాలు చాలా మందికి తెలియదు. 130 రోగాలు భయంలోంచి వస్తాయి. ఏదైనా ఒక విషయం గురించి మీరు భయపడుతున్నారనుకోండి, భయం శరీరానికి ఉంటుంది, భయం మనసుకు ఉంటుంది. ఆ మనస్సులో ఉన్న భయం నర్వస్ సిస్టమ్ మీద పడుతుంది, శరీరం మీద నర్వస్ సిస్టమ్ మీద పడి 130 రోగాలు భయం వల్ల వస్తుంటాయి. ఆత్మవిశ్వాసం పెంచుకోవడం వల్ల భయం తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం తగ్గించుకోవడం వల్ల భయం పెరిగింది. స్వామి వివేకానంద అని వాడు, భగవంతుడి మీద విశ్వాసం లేని వాడు నాస్తికులు కాదు, మీ మీద మీకు విశ్వాసం కాబట్టి మీరు నాస్తికులు. భగవంతుడి మీద మీకు విశ్వాసం ఉన్నా ప్రయోజనం లేదు, మీ మీద మీకు విశ్వాసం కాకపోతే. స్వామి అనువాడు రిపీటెడ్ గా అనువాడు ఇవ్వడం, ఇవాళ రాష్ట్రపతి చేస్తున్నాడు ఎవరు, అబ్దుల్ కలాం. అది ముస్లిం, ఒక చేపలు పట్టేవాడు కుమారుడు, ఆయనకు ఏం పెద్ద బంధు బలం లేదు, మత బలం లేదు, డబ్బు బలం లేదు, అంగబలం లేదు, అర్ధబలం లేదు. ఇవాళ రాష్ట్రపతి కూర్చున్నాడు, కేవలం ఆత్మవిశ్వాసం మాత్రం. మీకు బంధువుల బలం ఉన్నా, అర్ధబలం ఉన్నా, ఆరోగ్య బలం ఉన్నా, మీకు ఆత్మవిశ్వాసం లేకపోతే మీరు జీవితంలో ఏది సాధించలేరు. కొంతమంది అంటే ఉంటారు, ఏమంటే వెనకాల మా వెనకాల జనాలు వేరని, జనం ఉండక్కర్లేదు మీకు ఆత్మవిశ్వాసం. ఇవాళ అబ్దుల్ కలాం జనం ఎవరున్నారు, ఓ పార్టీ లేదు, మతం బలం లేదు, కులం బలం లేదు, వెనకైపోయా ధనవంతుడు అంటే ధనవంతుడు కాదు, ఒక చేపలు పట్టేవాడు కుమారుడు, ఇవాళ రాష్ట్రపతి అయి కూర్చుంటాడు. అది స్వామిని చెప్పాడు, మీ మీద మీకు విశ్వాసం లేకపోతే మీరు నాస్తికులు, భగవంతుడి మీద విశ్వాసం లేని వాడు నాస్తికులు కాదు. నేను చాలా మందిని చూశాను, ఎక్కువ మంది భయపడే వాళ్ళందరికీ ఆత్మవిశ్వాసం లేకపోవటం. భగవంతుడి పట్ల మీకు పూర్ణమైనటువంటి నమ్మకం ఉంటే, పూర్ణమైన విశ్వాసం ఉంటే, డొనట్ ఫియర్ గాడ్ ఇస్ ఎ నియర్ అంటారు సామెత, డొనట్ ఫియర్ గాడ్ ఇస్ ఎ నియర్ అండి. భగవంతుడు నీ కూడ ఉంటే, నీ వెంట ఉంటే, నువ్వు భయపడవలసిన పని నీకే ఉండదు. ఇప్పుడు అగ్ని దగ్గర ఉండగా, చలిమంటే దగ్గర ఉండగా, చదివున్నా మనకు భయం ఏంటి? మనం చదివేస్తాననుకోండి, భోగమంటే ఎదురుగుండా ఉండనుకోండి భయం, ఎంత చదివేసినా పర్వాలేదు, మంట ఎదురుగా ఉండదు. అలాగే మీ భగవంతుడు మీ వెంట ఉన్నప్పుడు, భగవంతుడు మీ ఎంత ఉన్నప్పుడు, భగవంతుడు మీ కూడ ఉన్నప్పుడు భయించడు పని లేదు. డొనట్ ఫిగర్ డొనట్ ఫిగర్ గడ్డి మీయర్ గడ్డి మీయర్ డొనట్ ఫిగర్ అంటే భగవంతుడి మీద మీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే భయపడవలసిన పని లేదు. తర్వాత ప్రతి చిన్న విషయానికి మీరు కోపం తెచ్చుకుంటే అంటే మీరు జీవితంలో నష్టపోతారు, మీరే నష్టపోతారు. కొంతమంది ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటారు, దానివల్ల మనమే నష్టపోతాం. ఎవడైతే ఎక్కువ కోపం తెచ్చుకుంటారో, ఏ కర్రకు నిప్పు ఉంటే ఆ కర్రే కాలదు, ఒక కర్రకు నిప్పు ఉంటే ఇంకో కర్ర కాలదు. అలాగే ఎవరైతే ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటున్నారో, వాళ్ళే లోపల కాలిపోతూ ఉంటారు. మనకి హృదయం నిండిగా ఉన్నప్పుడు, హృదయం సంతోషంతో తొణికిసిరాడుతున్నప్పుడు, హృదయం ఆనందంతో తొణికిసిరాడుతున్నప్పుడు, హృదయం సంతోషంతో తొణికిసిరాడుతున్నప్పుడు అలా కోరిక ఉదగించదు. అంటే నా హృదయంలోని వెళితే నాకు కోరిక కింద వస్తుంది, నా హృదయంలోని అశాంతే కోరిక కింద వస్తుంది. నా హృదయం నిండిగా ఉందనుకోండి, ఆనందంతో ఇలా ఊహించలాడుతుంది అనుకోండి, అసలు కోరిక రాదు. మనకి ఏ రకమైన కోరిక వచ్చినా మళ్ళీ మనం మోసం చేసుకోకూడదు, మళ్ళీ మనం పరిశీలన అనాలిసిస్ చేసుకోవాలి. మళ్ళీ మనం పరిశోధన చేసుకుంటే, మళ్ళీ మనం పరిశోధన చేసుకుంటే, మన గురించి మనం ఆలోచించుకుంటే, మన గురించి మనం విశ్లేషణ చేసుకుంటే అసలు మూల తలంపి లేదనే సంగతి తెలుస్తుంది. ఉల్లిపాయకి పొరలన్నీ తీసేస్తే గుడిపాయ లేదు, ఉల్లిపాయ పైకి పొరలన్నీ తీసేస్తే గుడిపాయ ఎక్కడ ఉంది? ఈ తలంపులు సమూహమే మనస్సు, ఆ తలంపు ఒక్కో తలంపు తీసేస్తే మూల తలంపు లేదు. మనం నిజంగా భక్తులమైతే ఒక భగవంతుడి గురించి ఎప్పుడెప్పుడే మనకు ఆనందం కలగాలి. ఒక భగవంతుడి గురించి తప్పించి ఈ లోక విషయాలు, లౌకిక విషయాలు ఎందుకు పనికిరాని గొడవలు, యహానికి పనికిరావు, పరానికి పనికిరావు. కొంతమంది స్నేహాలు ఎటువంటి ఏంటో వాళ్ళు యహానికి పనికిరారు, పరానికి పనికిరారు. ఒక భగవంతుడి గురించి తప్పించి, జ్ఞానం గురించి తప్పించి, ఇది లోక విషయాల గురించి మీకు ఎవరైనా లోక విషయాలు ఏదైనా చెప్తున్నారనుకోండి, దానివల్ల మీకు సంతోషం వస్తుందనుకోండి, మీరు భక్తులు కాదని అర్థం. అంటే మీరు ఒక భగవంతుడి గురించి తప్పించి, జ్ఞానం గురించి తప్పించి, ఏ విషయం ఆ విషయాలు తప్పించి ఏ విషయం గురించి చెప్పినా ఎవరు చెప్పినా మీరు ఎంజాయ్ చేస్తున్నారంటే నూటికి నూరు పాడు మీరు భక్తులు కాదు. ఒక భగవంతుడి గురించి చెప్తాంటే, జ్ఞానం గురించి చెప్తాంటే ఎవరికైతే లోపల ఎంజాయ్మెంట్ వస్తుందో వాడు మాత్రమే భక్తుడు. ఈ కోరికలు మనకు హృదయంలో గెలిచినప్పుడు కోరికలు ఎక్కువ వస్తాయి. హృదయం నిండుగా అనుకోని స్లోగా కోరికలు తగ్గిపోతాయి. హృదయంలో మనం ఎక్కువ సుఖంగా ఉన్నాం అనుకోండి, అనుకోండి ఎక్కువ సుఖంగా సుఖంగా అప్పుడు నిజంగా జనరల్గా కోరికలు ఉండవచ్చు. కోరికలు ఆ కోరికలకు సంబంధించిన ధ్యాస ఉండదు. ఎవరు చైతన్యానికి ఇతరులు ఉన్నారు, ఆత్మకి ఇతరులు ఉన్నారు, బ్రహ్మకి ఇతరులు ఉన్నారు, అహంభావానికి ఇతరులు ఉన్నారు. ఈ జ్ఞాపకం పెట్టుకుని అహంభావానికి ఇతరులు ఉన్నారు కానీ చైతన్యానికి ఇతరులు లేరు. మనకి ఏడుగా ఏదో ఉందనుకున్నప్పుడు మన కోరికలు పెరుగుతూ ఉంటాయి. మనకి ఏడుగా ఏది లేదు కానీ ఏదో ఉందో ఏదో ఉందనుకున్నప్పుడు మన కోరికలు పెరుగుతూ ఉంటాయి. కొంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు, వాళ్ళు మామూలుగా మంచిగానే ఉంటారు. అందరి చేత మనం మంచి అనుకోవాలని, అందరి చేత మంచి అనిపించుకోవాలనుకుంటారు. వాళ్ళు చివరికి పిచ్చోళ్ళు అవుతారు. అందరి చేత మనం మంచి అనిపించుకోవాలని మీరు ఎవరైనా అనుకుంటారంటే మీ మనస్సు ఉన్న బలహీనత గుర్తు. నూటికి నూరు మంది రాముడిని ఎవరు మంచివాడు అనలేదు, నూటికి నూరు మంది కృష్ణుని మంచివాడు అనలేదు. యేసుక్రీస్తుని కూడా నూటికి నూరు మంది ఫాలో అవ్వరు, యేసుక్రీస్తుని విమర్శించే వాళ్ళు ఉన్నారు. అలాగే నూటికి నూరు మంది చేత మనం గౌరవించబడాలి, నూటికి నూరు మంది చేత మనం గొప్ప అనిపించుకోవాలి అనే వాళ్ళకి వాళ్ళ మైండ్లో ఎక్కువ బలహీనత ఉందని అర్థం. వాళ్ళు చివరికి పిచ్చోళ్ళు అవుతారు. తర్వాత ఇంకోటి కొంతమంది మాకు కష్టాలు వస్తున్నాయంటారు. కొంతమంది అంటూ ఉంటారు ఈ మధ్యన మాకు కష్టాలు ఎక్కువచ్చు. కష్టాలు రాకపోతే వీక్ మైండ్ స్ట్రాంగ్ మైండ్ అవ్వదు. గాంధీ గారి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మోహన్ మహాత్ముడు అవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో మీకు తెలియదు. ఆయన పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, ఆయన పేరు అసలు. కానీ మనం అందరం మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనం, మహాత్మా గాంధీ అంటాం. ఆ మోహన్ అనేవాడు మహాత్ముడు అవ్వడానికి జీవితం పొడిగినా కష్టాలు పడ్డాడు, ఎన్నో అవమానాలు భరించాడు. అది భరించకపోతే మోహన్ మహాత్ముడు అవ్వలేడు. మా కష్టాలు వస్తున్నాయండి, కష్టాలు వస్తున్నాయండి అనుకుంటారనుకోండి, కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే కష్టాలు పరీక్షలు. పరీక్ష రాయకుండా 9వ తరగతి 10వ తరగతిలోకి రాడు. పరీక్ష రాయకుండా 10వ తరగతి ప్లస్ టూ ఇంటర్మీడియట్లోకి రాలే. తెలియని పిల్లలు ఏమంటారంటే ఇంటర్మీడియట్ వెళ్తూ ఉంటారు. కానీ ఉద్యోగాలు లేవు లేవు అనకండి, మమ్మల్ని పరీక్షించకుండా మేము నిరూపిస్తూ ఉంటారు బాగా తెలియని ఇప్పుడు. అంటే మీరు ప్రశ్నలు అడగండి, మీకు సంతృప్తికరంగా మేము సమాధానాలు చెప్తే మీరు మాకు ఉద్యోగం ఇవ్వండి. మేము సంతృప్తికరంగా సమాధానం చెప్పడం అనుకున్నా అప్పుడు మానేయండి. అసలు ఉద్యోగం ఇవ్వనంటారేంటి? మా తెలివితేటలు పరీక్షించుకోండి, మా తెలివితేటలు నిరూపించుకోండి, మేము నిరూపిస్తాం మా తెలివి, అప్పుడే ఉద్యోగం ఇవ్వండి, లేకపోతే ఏం రెండు అని చెప్పండి. కనీసం మమ్మల్ని పరీక్ష అయినా పెట్టండి అంటారు. కొంత పరీక్షించండి, మేము నిరూపిస్తాం. నిరూపించలేకపోతే మేము పోతాం బయటకు. ఇంటర్వ్యూకి అనేది రానివ్వండి. మనం ఇంటర్వ్యూలో పేరైపోతే ఇంటికి వెళ్ళడం అని నాకు అభ్యంతరం లేదు, కనీసం ఇంటర్వ్యూకి అనేది రమ్మను. అయితే పరీక్ష లేకుండా, పరీక్షలు మాకు కష్టాలు వస్తున్నాయి అనేది పరీక్షలు. దానివల్ల వీక్ మైండ్ స్ట్రాంగ్ మైండ్ అవుతుంది. తర్వాత మనకు వచ్చే ఆలోచనల విషయంలో బహు జాగ్రత్తగా ఉంటాను, మనకు వచ్చే తలంపుల విషయంలో బహు జాగ్రత్తగా ఉంటాను. మనం జ్ఞానాన్ని ప్రచారం చేస్తంటే మనకు జ్ఞానం కలగదు, శాంతిని ప్రచారం చేస్తంటే శాంతి కలగదు. అసూయని ప్రచారం చేస్తున్నాం అనుకోండి ఇంకా అసూయగ్రస్తులు అయితే కుళ్ళిపోతాం. కొంతమంది జ్ఞానాన్ని ప్రచారం చేయరు, శాంతిని ప్రచారం చేయరు, భక్తిని ప్రచారం చేయరు, అసూయని ప్రచారం చేస్తారు. చివరికి మూలంలో కుళ్ళిపోతారు. మనం ఏది స్మరిస్తాండో అవుతాం, నువ్వు ఏది ఆలోచిస్తే అవుతాం, ఏది స్మరిస్తాండో అవుతాం. మరి రామకృష్ణుడు చెప్పేవాడు తరచుగా, మీరు పని విడిచిపెట్టకండి. పని మిమ్మల్ని విడిచిపెట్టి ఇబ్బంది లేదు, కానీ పనిని మట్టి మీరు విడిచిపెట్టకండి. కానీ మన దేశంలో దురదృష్టం ఏంటంటే మనకి గౌరవాల మీదనే ఇష్టం, డబ్బు మీదనే ఇష్టం, గోడ లేదు పేరు రాయించుకోవటం మీదనే ఇష్టం, పని మీద లేదు. అది పని మీద మనకు గౌరవం లేదు, పని మీద మనకు ఇష్టం లేదు. పని లేకుండా పని చేయకుండా సంపాదించుకోవాలనుకోవడం దేశానికి మంచిది కాదు. పని లేకుండా పని ఏమి పని చేయకుండా ఏ గౌరవం సంపాదించుకోవాలనుకోవడం కూడా దేశానికి మంచిది కాదు. ఏమి పని చేయను, నాకు సంపాదన కావాలనుకోవడం, అటువంటి వాళ్ళ వాళ్ళ దేశానికి అరిష్టం. ఇప్పుడు మనలో ఎవరికైనా ధనం మీద ఇష్టం ఉందనుకోండి, పని మీద కూడా ఇష్టం ఉంటే పర్వాలేదు, ధనం మీద ఇష్టం ఉంటే. పని మీద ఇష్టం లేదు మీకు ధనం మీద ఇష్టం, పని మీద ఇష్టం లేదు గౌరవం మీద ఇష్టం. పనిని కూడా ప్రేమించాలి, చేసే పని ఇష్టంగా చెయ్యాలి, భక్తిగా చెయ్యాలి, ప్రేమగా చెయ్యాలి, నిష్కామంగా చెయ్యాలి. మనకు భగవంతుని దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి భగవంతుడు ఏదైనా మనకు ధనం ఇస్తే అంతా మనం తినేయకూడదు. ఓ లక్ష రూపాయలు ఆదాయం వస్తాం అనుకోండి, యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే 10,000 ప్రజలకు ఖర్చు పెట్టమన్నాడు. ప్రజలు మీకు ఇష్టమైన పనికి ఖర్చు 10,000 ఖర్చు పెట్టమన్నాడు. కొంతమంది 100,000 నెలకు ఆదాయం వస్తే 5,000 ప్రజలకు ఖర్చు పెడతారు. పరమాచార్య చెప్పేవాడు 50% ప్రజలకు సమాజానికి ఖర్చు పెట్టి 50% మీరు అనుభవించండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు మొత్తం డబ్బు అంటే మనం ఎంజాయ్ చేసేస్తాం అనుకోండి, మనకి బోధ ప్రవృత్తి పెరిగిపోతుంది. ఇప్పుడు మనం ఎవరికో 10 రూపాయలు ఇచ్చాడని మాత్రించేవాడు ఏం బాగుపడిపోవడం, మనం బాగుపడతాం వాడికి ఇచ్చినంత. తర్వాత మొత్తం డబ్బు అంటే మనం అనుభవిస్తాం అనుకోండి, దానిలో మనకు బోధ ప్రవృత్తి పెరిగిపోతుంది. ఈ జన్మలో అనుభవించిన బోధాలు రాబోయే జన్మలో రోగాల కింద వస్తాయి. కానీ డబ్బు కూడా మనం నిగ్రహించుకోకపోతే చెడ్డ అలవాట్లే పెట్టేస్తుంది. ధనాన్ని మనం నిగ్రహించుకోవాలనుకోండి, సమాజానికి ఏం ఉపయోగించాలనుకోండి, మనం చెడ్డ అలవాట్లు తీసుకొచ్చి పెడుతుంది. ధనం మంచిదే, నిగ్రహించుకోకపోతే వాడి గర్వం వస్తుంది, వాడి పతనం ప్రారంభం. ధనం మంచిది, గౌరవం మంచిది, చదువు మంచిది, యశస్సు మంచిది, అన్ని మంచి, అధికారం కూడా మంచిది, ఇవన్నీ చేతిలో కర్రలు అంటే అది మనం సద్వినియోగం చేయాలి కానీ దుర్వినియోగం చేయకూడదు. కత్తిపేట ఉంది, కత్తిపేట కానీ మనం కూరగాయలు కోసుకోవాలి కానీ మనం చేతులు నడుపుకోకూడదు కత్తిపేట పెట్టు. అలాగే మనం నాకున్న భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాలు ధనమవనండి, గౌరవమనండి, ఇంకోటి అనండి, ఇంకోటి ఏదైనా అనండి, ఆ సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటే రాబోయే జన్మలు ఉత్తమ జన్మను భగవంతుడు మనకు ప్రసాదిస్తారు. మనకు భగవంతుడు ఈ జన్మలో ఏ అవకాశాలు ఇచ్చాడో అవకాశాలు మనం సద్వినియోగం కనుక చేసుకుంటే రాబోయే జన్మలో మనకు ఉత్తమ అవకాశాలు ఇస్తాడు. ఈరోజు మీరు ఏ పరిస్థితిలోనే శాంతిని పాగొట్టుకోదు. బాహ్య పరిస్థితులు మీరు అనుకూలంగా ఉన్నా, బాహ్య పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, రెండు స్వప్నంతో సమానం. అది ఎటువంటి పరిస్థితులు మీరు శాంతిని పాగొట్టుకోవద్దు. శాంతి లేని వాడికి సుఖం లేదు, శాంతి లేని వాడికి ఆరోగ్యం లేదు, శాంతి లేని వాడికి దేహానికి సంబంధించిన ఆరోగ్యం ఉండదు, మనసుకు సంబంధించిన ఆరోగ్యం ఉండదు, శాంతి లేని వాడికి సుఖం ఉండదు, శాంతి లేని వాడికి జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఎవరికైతే శాంతి లేదు వాడికి నెర్వస్ సిస్టమ్లో తేడా వచ్చేస్తుంది. అయితే అన్ని విధాల ప్రయత్నం చేసి మనం శాంతిని కాపాడుకోవాలి. నా గురువు నాకు గురువు ఎవడో నాకు ఎలా తెలుస్తుందని ఎవరు అడుగుతున్నారు భగవాన్? నా గురువు ఎవడో నాకు ఎలా తెలుస్తుందని భగవాన్ అడిగారు. నా గురువు పలానా వాడు నా గురువు అని నాకు ఎలా తెలుస్తుందని భగవాన్ అడిగారు కృష్ణుడు. భగవాన్ గారు ధ్యానం వల్ల తెలుస్తుంది. ఎవరు మనసుతో అయితే నీ మనసు శృతి కలుపుతాందో, ఎవరిని స్మరించుకుంటాంటే నీకు శాంతి కలుగుతాందో, ఎవరి జ్ఞాపకం వస్తాంటే ఆనంద బోరికల్లో ఊగిసలాడుతున్నావో, అది బయటికి నువ్వు చెప్పక్కర్లే, నీ మనస్సు తెలుస్తుంది, వాడే నీ గురు. ఎవరిని స్మరించుకోవడం నీకు చల్లదనం వస్తాందో, ఎవరిని ధ్యానం చేస్తాంటే నీ మనస్సు లోతురికి వెళుతాందో, ఎవరి సమక్షంలో నీకు వివేకం కలుగుతాందో, మన వివేకం ఏ మార్గాన్ని నడవాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, మన వివేకమే మనకు గురి అయ్యి మనకు సలహా చెప్తూ ఉంటుంది. గురువు దయ వల్ల మనకు వివేకం వస్తుంది, మరి మన వివేకం మనకు టీచర్గా పనిచేస్తుంది. మన తెలివి, మన వివేకం మన బుద్ధి ఒక ఉపాధ్యాయుడు చెప్పినట్టు మనకు చెప్పి మన జీవితాన్ని సరిదిద్దుతుంది. మన వివేకం మనం తెలివితేటలు పెంచుకుంటాంటే, వివేకాన్ని పెంచుకుంటాంటే, మన వివేకం కూడా మనకు గురువు కింద పనిచేస్తుంది. పలాని వాడు నీ గురువు అని భగవాన్ చెప్పటం లేదు. అక్కడ ఉన్నటువంటి చైతన్యంతో, ఆ గురువులో ఉన్నటువంటి చైతన్యంతో నీ మనస్సు శృతి కలపాలి. ఎవరిని స్మరించుకుంటాంటే నీకు ఆనందం వస్తుందో, ఎవరు సమక్షంలో కూర్చుంటే నువ్వు శాంతి తరంగాల్లో కాంతి తరంగాల్లో ఊగిసలాడుతున్నావో, వాడే నీ గురువు. గురువు దాకా అత్యంత నిజమైన స్నేహితులు కూడా దొరకటం చాలా కష్టం. ట్రూ ఫ్రెండ్స్ రియల్ బ్రదర్స్ ఏంటి అంటారు. కొన్ని అపురూపమైన పక్షులు ఎలా ఉంటాయో అలా కొంతమంది అపురూపమైన మనుషులు ఉంటారో, వాళ్ళతో సహవాసం చేస్తేనే మనకు మంచిది, అందరితో స్నేహాలు చేయకూడదని. ఈ ట్రూ ఫ్రెండ్స్ ఆర్ రియల్ బ్రదర్స్. కొన్ని అపురూపమైన పక్షులు ఉంటాయి, ఆ పక్షులు రోజు కనపడం మనకు. ఆ పక్షులు చూస్తే గొప్ప అందంగా ఉంటాయి, రోజు కనపడవు. అలా కొన్ని అపురూపమైన పక్షులు ఎలా ఉంటాయో, కొంతమంది అపురూపంగా ఉంటారు, వాళ్ళతో సహవాసాలు వచ్చేది, అందరితో వచ్చేది. ఈ ట్రూ ఫ్రెండ్స్ ఆర్ రేర్ బర్డ్స్. తదేక ధ్యానం వల్ల ఎవరిని ధ్యానం చేస్తంటే నీకు శాంతి కలుగుతుందో, వివేకం పెరుగుతుందో, వారిని గురువు. పలానా వారిని గురువు అని ఆయన చెప్పటం లేదు, నేను గురువు అని కూడా ఆయన చెప్పటం లేదు. మనకి అహంభావన పెరుగుతుంటే గురువుకు దూరం అవుతాం, అహంభావన తగ్గుతుంటే గురువుకి దగ్గర అవుతాం. గురువు అంటే చైతన్యం, గురువు అంటే బ్రహ్మం, గురువు అంటే భగవంతుడే. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, ఇది అడుగుతున్నాడు, అది ప్రశ్న అడుగుతున్నాడు. శిష్యుడు ఎంత చదువుకున్నవాడైనా, ఎవరికి ఎంత ధనం ఉన్నా, ఎవడు ఎంత చదువుకున్నా, ఎంత అఖిలేంద్రియ శక్తులు ఉన్నా, ఇన్ని ఉన్నప్పటికీ వాడికి గురువు యొక్క అనుగ్రహం లేకపోతే, గురువు యొక్క దయ లేకపోతే వాడికి ఆత్మజ్ఞానం కలగదని పెద్దలు చెబుతున్నారు. ఇది ప్రశ్న. కొంతమందికి అతీంద్రియ శక్తులు ఉంటాయి, రేపేం జరుగుతుందో చెప్తారు కొంతమంది. కొంతమందికి ఎదటివాడి మనసులో ఉంది ఏమి చెప్తారు, కొంతమందికి ఎదటివాడి మనసులో ఏంటో తెలుస్తూ ఉంటుంది. వాడి పైకి ఏమంటారు, నీ మనసు ఏదైనా అసూయ ఉందనుకున్నా తెలుస్తూ ఉంటుంది. అయితే నువ్వు అసూయపరుడని వాడు అంటారు. ఇప్పుడు గురువు దగ్గర మీరు కూర్చున్నారనుకోండి, మీరు అసూయపడ్డు అనుకోండి, మీరు అసూయపడ్డు అని తెలుస్తూ ఉంటుంది. కానీ నిజమైన గురువు ఏం చేస్తాంటే మిమ్మల్ని అసూయపడడం అనరు, ఆ అసూయలోంచి మీరు బయటపడటానికి సహాయం చేస్తాడు వాడు గురువు. ఏది అతీంద్రియ శక్తులు ఉన్నా, అతీంద్రియ శక్తులు ఉన్నా, భవిష్యత్తు చెప్పగలిగినా, వాడికి ఎంత ధనం ఉన్నా, ఎంత చదువు ఉన్నా, గురువు యొక్క కృపలేనిదే వాడికి ఆత్మజ్ఞానం కలగదని పెద్దలు చెబుతున్నారు. దీని గురించి వివరించమని, ఎన్ని ఉన్నా గురువు యొక్క దయ లేకుండా ఆత్మజ్ఞానం కలగదు. ఏంటి, గురువు ఆత్మజ్ఞ ఉన్నాడు. గురువు ఎలా ఉన్నాడు, ఆత్మజ్ఞ ఉన్నాడు. నీ ప్రాణానికి ప్రాణం, నీ మనస్సుకు మనస్సు, నీ హృదయానికి హృదయం, నీ మీద నీ తల్లికి లేని ప్రేమ కూడా గురువుకు ఉంటుంది. అది నీ గుర్తించే శక్తి లేదు కాబట్టి లేదనుకుంటాడు. ఒకసారి భగవాన్ అడిగారు, ఆ కోరికలు ఎక్కువ వస్తున్నాయని. దేహంగా ఉంటే కోరికలు వస్తూనే ఉంటాయి, ఆత్మగా ఉంటే కోరికలు రావు. కామక్రోధాలు నిగ్రహించుకోలేకపోతున్నాం అన్నాడు వాడు. దేహంగా ఉన్నాను చేపు కామక్రోధాలు వస్తాయి, నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. బాడీ అంటుకుంటా ఉండి కడుక్కుంటా ఉండాలి, బాడీ అంటుకుంటూ ఉండి కడుక్కుంటా ఉండాలి. ఎప్పుడు దేహంగా ఉన్నంతకాలం, అంటే దేహంగా ఉన్నంతకాలం మీకు కామక్రోధాలు వస్తే వాటిని తొలగించుకోవడానికి మళ్ళీ సాధన చేస్తూ ఉండాలి. ఇది వస్తుంది అది చేస్తూ ఉండాలి. కామక్రోధాలు వస్తూ ఉంటే వాటిని తొలగించుకోవడానికి సాధన చేస్తూ ఉండాలి దేహంగా ఉన్నంతకాలం. ఆత్మగాను ఉంటే కామక్రోధాలు ఉదయించబోజేయటం తొలగించుకోవాల్సిన ప్రయత్నం లేదు. దేహంగా ఉన్నప్పుడు వస్తూనే ఉంటాయి, ఆత్మగా ఉంటే రానిరేమో ఇంకా ప్రయత్నం చేసి తొలగించుకోవాల్సిన పని లేదు. గురువు ఎవడని, గురువు లోపల ఆత్మగా ఉన్నాడు, చైతన్యంగా ఉన్నాడు, బ్రహ్మముగా ఉన్నాడు. నిజమైన గురువు ఎక్కడ ఉన్నాడు? నిజమైన గురువుకి అగ్నిలు లేవు, పరిమితులు లేవు. రమణ మహర్షి గారి కృష్ణ సమాధానాలు ఎలా ఉంటాయంటే ఉదాహరణ చెప్తున్నాను. జ్ఞానులు ఆస్తి సంపాదించి ఎవరికైనా దారాభక్తం చేయొచ్చు అని ఏదో మొత్తం అర్థం వచ్చాడు అడిగాడు. అడిగాడు అంటే లౌక్యంగా అడిగాడు. అంటే భగవాను జ్ఞాని చేస్తాడు, జ్ఞాని చేస్తాడు, చేయడు అడగటానికి ముందే కూడా. జ్ఞాని చేస్తాడు, ఆస్తి సంపాద ఇస్తాడు, జ్ఞాని ఆస్తి ఇస్తాడు లేకపోతే ఇవ్వడం అడగటానికి ముందే కూడా. జ్ఞాని యొక్క దేహ ప్రారంభాన్ని పడి జరుగుతుంది ఏంటి రమ్మన్నాడు. అసలు అడగటానికి ముందు ఇవ్వడం. ఇప్పుడు వివేకానంద దేహ ప్రారంభం వేరు, రామకృష్ణుడి యొక్క దేహ ప్రారంభం వేరు, రమణ మహర్షి దేహ ప్రారంభం వేరు, కృష్ణుడి దేహ ప్రారంభం వేరు, రాముడు దేహ ప్రారంభం వేరు. అంటే అక్కడ ప్రశ్న ఏంటంటే, ఆస్తి సంపాదించి సొంతం వాళ్ళకి ఇవ్వచ్చు, ఆ కుటుంబ సభ్యుడికి ఇవ్వచ్చు అని అలా అడగకుండా అర్థం వచ్చేట్లే డైడిగా భగవాన్ బలాడు చేయమన్నాడు. వాళ్ళకి జ్ఞాని ఇస్తాడు, జ్ఞాని ఇస్తూ లేకపోతే ఇవ్వడం అడగటానికి నువ్వేవడం. వాళ్ళ దేహ ప్రారంభాన్ని బట్టి అది జరుగుతుంది ఎదురా అన్నాడు. అడగటానికి నువ్వేవడం అసలు జ్ఞాని అంటే ఇచ్చిపోవడానికి చెప్పడానికి నీకున్న అడగటేంటి అసలు. ఇప్పుడు రాముడి యొక్క డిగ్రీకి వేరు, కృష్ణుడి డిగ్రీకి వేరు. రాముడు మన అవతార పురుషుడు అనుకుంటున్నాం, కృష్ణుని అవతార పురుషుడు అనుకుంటున్నాం. కానీ బిహేవియర్ దగ్గరకు వచ్చేప్పుడు కృష్ణుడి బిహేవియర్ వేరు, రాముడి బిహేవియర్ వేరు. ఆ దేహ ప్రారంభాన్ని బట్టి ఏదైనా జరుగుతుంది. అందుకని లోపల జ్ఞానంలో మట్టికి తేడా ఏం లేదు. అంటే గురువుని హృదయంలో ఆత్మజ్ఞ ఉన్నాడు. గురువు అంటే ఎవడో పరాయి వాడు కాదు. మన శరీరం మరణించాక మన బంధువులు రారు, మన స్నేహితులు రారు, మన కూడా మన గురువు వస్తాడు. గురువు మన ఆత్మకి ఉన్నాడు. గురువు మనల్ని విమర్శించడు, సరిచేస్తాడు. గురువు మనల్ని విమర్శించడు, సరిచేస్తాడు. ఇది తల్లి పాత్ర కంటే ముఖ్యమైన పాత్ర గురువుది. వాడు ఎక్కడ సరిచేయాలో అక్కడ సరి చేస్తూ ఉంటాడు. ఒకసారి ఏదైనా కష్టం ఇవ్వచ్చు మీకు, ఆ కష్టం కష్టం కోసం ఇవ్వడు. మిమ్మల్ని బాగు చేయడానికి, మిమ్మల్ని పవిత్రుని చేయడానికి, మీకు ఏకాగ్రత కలిగించడం కోసం, మీకు ఆధ్యాత్మిక ఉన్నత స్థితి కలగజేయడం కోసం ఆ కష్టాన్ని మీకు గురిపిస్తాడు. కానీ ఇవ్వాలని ఇవ్వటం కాదు, మీ చైతన్య స్థాయిని పెంచడానికి ఓసారి ఆ కష్టాన్ని పంపుతాడు. భగవంతుడన్నా, ఆత్మన్నా, గురువు అన్నా ఉంటే భగవంతుని తెలియకుండా మనకు కష్టం రాదు. ఎప్పుడైనా భగవంతుడు మనకు ఏదైనా సంతోషం వస్తే భగవంతుని తెలియకుండా ఏది రాదు. కష్టం వచ్చిందనుకోండి, కంగారు పడకండి, ఇంకా రానివ్వండి, ఇంకా వస్తే బాగుంది అనుకోండి. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, కంగారు పడకండి, భగవంతుడితో చెప్పండి నీ దగ్గర ఎన్ని ఉన్నాయని పనిచేయండి. మిగతా వాళ్ళందరూ చాలామంది భరించలేరు కదా, ఇప్పుడు నాకే పనిచేయండి చెప్పండి. మన శరీరానికి మరణం వస్తుంది, మన శరీరానికి మరణం, శరీరానికి మరణం వచ్చినప్పుడు మనకు భయం వేస్తుంది. భయాల్లో మరణ భయం ఒకటి. మరణ భయం ముఖ్యం కాదు, భయం ఏ కారణం వల్ల వస్తుందో, ఎవరు భయపడుతున్నారు మన లోపల ఉండి, దేహం ఉంటే చాలా పండే తలంపు భయపడతాను. దాన్ని అది నిజాక నిజాని అని అంటారు. ఆ భయపడేదాన్ని ఏమంటారు, అసత్యమైన లేని. అసత్యమైన లేని భయపడుతున్నా కానీ సత్యమైన లేని భయపడదు. అసత్యమైన లేని కేతరులు ఉన్నారు కానీ సత్యమైన లేని కేతరులు లేరు. అసత్యమైన లేనికి పుట్టుకులు చావులు ఉన్నాయి కానీ సత్యమైన లేనికి పుట్టుకులు చావులు లేవు. అసత్యమైన లేనికి హద్దులు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి కానీ సత్యమైన లేనికి హద్దులు లేవు, పరిమితులు లేవు. అరుణాచలం అయినప్పుడు ఒక రకంగా ఉంటుంది, అసత్యమైన నేను పాలకులు అన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. సత్యమైన లేనికి కాలము లేదు, దేశము లేదు, దేహము లేదు, ఎక్కడున్నా ఒకటి. ఎటు చూసిన ఆనందమే, ఎటు చూసిన శాంతి, ఎటు చూసినా సుఖమే. ఎక్కడుంటే ఆ సత్యమైన నేను అనుకుంటూ నీ వాడు వాడు ఎక్కడుంటే అక్కడ అరుణాచలం. నిజమైన అరుణాచలం లోపల ఉంది కానీ బయట లేదు. ఆ సత్యమైన నేను అనుభవంలోకి వచ్చిన వాడు కాదు, పెంట మీద కూర్చుంటే పెంటే అరుణాచలం, అడు గుడిసిలో కూర్చుంటే అది అరుణాచలం. సత్యమైన నేనికి హద్దులు పరిమితులు లేవు, అసత్యమైన నేనికి హద్దులు పరిమితులు ఉన్నాయి. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు. ధృతరాష్ట్రం అంటాడు, నా వాళ్ళు ఏం చేస్తున్నారు, పాండవులు ఏం చేస్తున్నారని. అది నా పాలే. సత్యమైన నేనికి నేను లేదు, నాకు లేదు. అసత్యమైన నేనికి నేను ఉంది, నాకు ఉంది. ఏది విష్ణు పదం, ఏది వైకుంఠం, ఏది పరమ పదం, ఏది కైలాసం. ఇక్కడే ఇప్పుడే మీరు విష్ణు పదం పొందొచ్చు, కైలాసం పొందొచ్చు. ఇక్కడే ఇప్పుడే. ఏది పరమపదం, వైష్ణవులు అంటారు పరమపదం, పరమపదం, పరమపదం. ఏది పరమపదం, శైవులు అంటూ ఉంటారు కైలాసం, కైలాసం, కైలాసం. ఏది పరమపదం, ఏది కైలాసం, ఏది విష్ణు పదం. విష్ణు అంటే అంత వ్యాపించను వాడు. ఎక్కడైతే అసత్యమైన నేను, ఏ హృదయంగా అయితే అసత్యమైన నేను అణిగిపోతుందో, ఏ హృదయంలో అయితే ఈ నిద్య నేను, ఈ నిద్య నేను లైన్ అయిపోతుందో, దేహము నేను నేను అంటాను కదా, ఆ తలంపు ఎక్కడైతే అణిగిపోతుందో, ఎక్కడైతే ఏ హృదయంలో అయితే కాలు బూడిదైపోతుందో, ఏ హృదయంలో అయితే ఇది అణిగిపోతుందో, ఏ హృదయంలో అయితే ఇది నశిస్తుందో, అక్కడే మీకు సంకల్ప శూన్య స్థితి కలుగుతుంది. అదే పరమపదం, అదే విష్ణుపదం, అదే వైకుంఠం, అదే కైలాసం. ఆ స్థితి నువ్వు చేరుకున్నప్పుడు నువ్వు దైవం వచ్చి నీ కళ్ళకు కనిపించుకున్న ముఖం పైకి ఎత్తి నీకు చూడాలని అనిపించదు. ఆ పరమపదం ఎక్కడ ఉంది, ఎక్కడో లేదు, ఎక్కడే ఉంది. ఎప్పుడో కాదు, ఇప్పుడే పొందొచ్చు. ఏ తలంపైతే మనలో ముందు నేనుగా వ్యక్తమవుతుందో, ఏ హృదయంలో అయితే మూల తలంపు అణిగిపోతుందో, ఏ హృదయంలో అయితే మూల తలంపు నశిస్తుందో, ఆ హృదయమే విష్ణుపదం, పరమపదం, సంకల్ప శూన్య స్థితిని అక్కడ పొందుతావు. అదే వైకుంఠం. అప్పుడు నీ హృదయం ఉంటే శాంతితోటి సుఖంతో నిండిపోయి ఉంటుంది. భగవంతుడు ఉన్నాడా లేడా, భగవంతుడు ఉన్నాడా లేడా, ప్రపంచం సత్యమా అసత్యమా, పునర్జన్మలు ఉన్నాయా లేదా, ఏమి తొలి అని తలంపులు రావు నీకు. అదే విష్ణు పదం, అదే ఆనంద పదం. కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఈ లోకం సత్యమా సత్యమనే తలంపు రాదు. రూపదృష్టి ఉండదు, నామదృష్టి ఉండదు. అసలు ఇంకోటి మీకు భయం పోవాలండి, ఇంకో ఉపాయం చెప్తున్నాను. ఈశ్వరుని స్మరించుకోండి, ఈశ్వరుడు చింతన ఉండండి. ఏ రూపాన్ని స్మరించకండి, ఏ నామాన్ని స్మరించకండి, ఈశ్వర స్మరణలో ఉండి భయం ఇప్పుడే అసలు ఇంకోటి ఏది చెప్పినా కోపం వచ్చింది అనుకోండి, దాని మీద 10 మందిని సన్నీళ్ళు పోసేస్తే దాని కోపం తగ్గిపోతుంది. ఏనికి కూడా ఎప్పుడైనా కోపం వస్తుంది, కోపం వచ్చినప్పుడు ఎదురుకుండా ఎవరి నుంచి ఆయన చంపేస్తుంది, తొండం పుచ్చుకుని తొండంతో ఆయన లాగేసి ఆయన కిందకు కొట్టేస్తుంది. అప్పుడు ఏం చేయాలండి, దానికి 10 మందిని నేను దాని మీద పోసేయాలి, అప్పుడు కోపం తగ్గిపోతుంది. ఈ రూపచింతన, ఈ నామచింతన వదిలిపోయిందంటే, ఈ దొంగని రూపచింతన నామచింతన ఎప్పుడైతే పోతుందో, రూపచింతన నామచింతన ఎప్పుడైతే పోతుందో, వేరు భావన ఎప్పుడైతే పోతుందో, అది మీకేమవుతుందంటే అప్పుడే మీకేమవుతుందంటే చిరాకు తగ్గిపోతుంది, అశాంతి తగ్గిపోతుంది. ఆ ఏనుగు మీద నీడి పోసిన మీద దాని కోపం ఎలా తగ్గుతుందో, రూపచింతన నశించిన వెంటనే, నామచింతన నశించిన వెంటనే, లేకపోతే నీ ఫలానా శరీరం నాది, ఫలానా శరీరం ఫలానా పేరు నాది, ఆ కులంతోటో పరిస్థితులతోటో కులం మతంతోటో తాజాత్యం పొందడం లేదనుకున్నావు, అప్పుడే ఆ ఏనుగు మీద నీడి పోస్తే వెంటనే దాని కోపం ఎలా తగ్గిపోతుంది, నీ కామక్రోధాలు కూడా అలా తగ్గిపోతుంది. పర్టికులర్ బాడీ నాది, ఫలానా శరీరం నాది, ఫలానా పేరు నాది అని తాజాత్యం పొందకండి, సరిపోతుంది. అక్కడ మనిషిని ఉరవలోకి వెళ్లకుండా, ఎక్కడైతే పరమపదం ఉందో, ఎక్కడైతే విష్ణు ఉన్నాడో, అక్కడికి వెళ్లకుండా మనం ఆపుచేసింది రెండే, రూపచింతన నామచింతన. అన్ని అసత్యాలు, ఒక బ్రహ్మము తప్పించి రూపాలు నామాలు ఈ క్రియలు ఈ తక్కువలు ఎక్కువలు గొప్పలు అన్ని అసత్యాలు అని డ్రీమిస్టారు. నీకు అర్హత లేనప్పుడు, యోగ్యత లేనప్పుడు మీ గుమ్మాలకు వచ్చి జ్ఞానం బోధించిన ప్రయోజనం లేదు. జ్ఞాన దగ్గరికి నీరు రావటం కాదు, జ్ఞానే నీ గుమ్మంలోకి వచ్చి బోధించిన అన్ని ప్రయోజనం లేదు. మీకు అందుకుని అర్హత లేని ఇప్పుడు, యోగ్యత లేని ఇప్పుడు. భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు, మనం ఎంతవరకు అతను ఎంజాయ్ చేయగలుగుతున్నాం, గుర్తించగలుగుతున్నాం, ఇంకెందుకు మనకు పవిత్రత లేదు, ఏకాగ్రత లేదు, ప్రవీణత లేదు, అర్హత లేదు, యోగ్యత లేదు, ఉండవలసినటువంటి క్యూరిఫికేషన్ లేదు. మనం డిజర్వ్ కానిప్పుడు మీ ఇంటికి వస్తాడనుకోండి, జ్ఞాని బోధించిన ప్రయోజనంగా అందుకోలేరు. మీరు విష్ణు ఇక్కడే ఉన్నాడు, పరమపదం ఇక్కడే ఉంది. మేము మన కోరికలు ఎప్పుడు వస్తున్నాయి, సంకల్పం వచ్చాక కోరిక వస్తుంది, కానీ సంకల్పం రాకుండా కోరిక రాదు. మనం ఎప్పుడైతే విష్ణు పదంలోకి వెళ్ళామో అక్కడ సంకల్పాలు అసలు ఉదయం నుంచి వస్తాం, వచ్చాక నిగ్రహించుకోవడం కాదు. విష్ణు పదంలోకి ఎప్పుడైతే వెళ్ళామో, ఆ పరమపదంలోకి ఎప్పుడైతే వెళ్ళామో, అక్కడ సంకల్పం ఉదయం నుంచి వస్తాం. అంటే మన పని, మనం ఎంతవరకు మన బాడీ మెయింటెనెన్స్కి ఎంతవరకు మన పని చూసుకోవాలి, పని చూసుకుంటూ నేత టైం అంతా కూడా సత్యాన్వేషణకు ఉపయోగించాలి. సత్యం ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది విష్ణు, ఎక్కడ ఉన్నాడు సత్యం అంటే, ఎక్కడ ఉంది విష్ణు అంటే వ్యాపించిన వాడు, సత్యం వ్యాపించి ఎక్కడ మన హృదయంలో ఉంది, ఆ లోయల్లోకి దిగటానికి ఉపయోగించాలి. వైరాగ్యం లేకుండా మోక్షం రాదు, శాంత చిత్తం లేని వాడికి మోక్షం రాదు, వివేకం లేని వాడికి మోక్షం రాదు, విచక్షణ లేని వాడికి మోక్షం రాదు. జ్ఞానం దగ్గరికి వచ్చేవాడికి మన మార్గం విడిచిపెట్టకూడదు. మనం స్వామిజీ చెప్తా ఉండరు వివేకానంద, నువ్వు ఇది ఒక మంచి మార్గం అని నువ్వు ఎన్నుకున్నప్పుడు, ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీకెంత ఇష్టమైనా, నీకెంత డిరెస్ట్ అయినా వాళ్ళు చెప్పిన మాట వినక్కర్లేదు, నువ్వు ప్రయాణం నువ్వు చేసుకుని వెళ్ళిపో. డోంట్ హియర్ ఈవెన్ అండ్ డిరెస్ట్ అండ్ డిరెస్ట్ కాయ్. ఈ చుట్టరికాలంతా చుట్టరికాల్లో చూసుకోండి, స్నేహితులు స్నేహాలు ఉంటే స్నేహాలుగా చూసుకోండి, కానీ మీకు ఈ మార్గం నచ్చిందనుకోండి, ఆ మార్గం మీకు తేలిగ్గా ఉందనుకోండి, ఆ మార్గం సులభంగా ఉందనుకోండి, మీ జన్మాంతర సంస్కారం బట్టి ఈ మార్గంలో మనం ఎవరికి ఎడగలుగుతున్నాం అనుకోండి, అటున్నప్పుడు మీరు మీకు ఎంత డీరెస్ట్ అయినా, మీరు మీరు వాళ్ళు ఎంత డీరెస్ట్ అయినా మార్గం తిరగట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ మాట మీరు వినవలసిన పని లేదు. ప్రహ్లాదులు విన్నాడా, వాళ్ళు కుటుంబ సభ్యులు చెప్పిన ప్రహ్లాదులు వినలేదు. డోంట్ హియర్ ఈవెన్ నియరెస్ట్ అండ్ డియరెస్ట్ కాయ్ స్వామిజీ అంటారు. మీకు బంధుత్వాలు అంటే బంధుత్వాలు చూసుకోండి, వాళ్ళ ఇంటికి మీరు భోజనానికి వెళ్ళండి, మీ ఇంటికి పిలిస్తే వాళ్ళు వస్తారు, అంతవరకు జ్ఞాన మార్గం దగ్గరికి వచ్చేందుకు రాజీ పడకండి. అది స్వామిజీ చెప్పారు అనమాట, డోంట్ హియర్ ఈవెన్ నియరెస్ట్ అండ్ డియరెస్ట్ కాయ్, గో ఫార్వర్డ్, మార్చ్ ఫార్వర్డ్, లుక్ ఫార్వర్డ్, ఇమీడియట్ లుక్ బిహైండ్. ఇక మార్గంలో నువ్వు ఎవరు ప్రయాణం చేస్తుంటే అస్తమా ఇలా చూసుకుని ఇలా చూసుకుని ఇలా చూసుకుని అలవాట్లు రాకండి. మీరు మార్గం బాగుంది, మీ ప్రయాణం సాగుతుంది, ఎవరికి వెళ్ళిపోండి. అందుకని అస్తమా ఇలా చూసి ఇలా చూసి ఇలా చూసి ఇలా చూస్తాండి ఇలా చూస్తాండి, మీకు ఎవర వెళ్ళాలా, మీ ప్రయాణం సాగాలా, ఎన్నో చూస్తారు లేదా మరి ఇలాగే అస్తమాని వెనక్కి చూస్తే ఎవరికి ఎలా వెళ్ళగలరు. గో ఫార్వర్డ్, మార్చ్ ఫార్వర్డ్, లుక్ ఫార్వర్డ్. మీరు నచ్చినప్పుడు దిశాయి వెనక్కి తిరిగి చూడొద్దు. మీకు ఆ మార్గం నచ్చినప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది ఆ మార్గం మీకు సుఖంగా ఉందో శాంతిగా ఉందో, ఆ మార్గం మీకు తెలుస్తూ ఉంది. అట్టినప్పుడు అస్తమ రిపీటెడ్గా వెనక్కి చూడవలసిన పని ఏంటి మీకు? అసలు ఈ నీ పట్ల దిశాయి డోంట్ హియర్ యూ నీరెస్ట్ అండ్ డీరెస్ట్. మనం చేతులతో కూడా ఆరాధించవచ్చు భగవంతుడిని, నోటితోటే కాదు చేతులతో కూడా ఆరాధించవచ్చు. అయితే మనం చేసుకునే పని సైలెంట్గా చేసుకోవాలి. భగవాన్ గాంధీ గారి సూత్రాలు వర్షిప్, మెడిటేషన్, సైలెన్స్ అండ్ ప్రేయర్. అలాగే మహాత్ముడు అయిపోయాడు ఆయన. అవును సైలెన్స్ చంద్ర మాటలు ఏం మాట్లాడేవాడు కాదు గాంధీ. రాజకీయంగా ఆయనకు చాలా మంది శత్రువులు ఉన్నారు. ఎవరు గాంధీ ఎప్పుడు వాళ్ళ గురించి పొరపాటు మాట మాట్లాడారు. ఫాస్టింగ్, వర్షిప్, మెడిటేషన్ అండ్ సైలెన్స్ అంటే మోహన్ దాస్ ఎలా అయితే మహాత్ముడు అయిపోయాడో చెప్తున్నారు ఇక్కడ. ఆయన మోహమే, వాళ్ళ అమ్మగారి పెట్టిన పేరు మోహన్. ఈ మోహన్ అల్ల మహాత్ముడు అయిపోయాడు. ఏమైపోయాడు మన దగ్గర సోమర్థంగా కూర్చుంటాయ్యాడా? ఏమీ కాంక్ష లేదు. ఏదో ప్రధానమంత్రి చేద్దామని, ఆ పని చేద్దామని, ఈ పని చేద్దామని, అధికాంక్షిద్దామని, అధికారం మీద ఏమీ ఈ ఎట్టకి సంబంధించినంత వరకు ఏం కాంక్ష లేదు. భూమి మీద పుట్టాడు మనలాగే, మనం ఎలా పుట్టాము గాంధీ కూడా భూమి మీదే పుట్టాడు, కానీ భూమికి సంబంధించిన కాంక్ష లేదు. అంచేది మనకు కూడా అయిపోయాడు. మనం అందరం ఎలా పుట్టామో గాంధీ ఎలాగే పుట్టాడు. ఈ భూమి మీదే పుట్టాడు కానీ భూమికి సంబంధించిన కాంక్ష లేదు. గాంధీ గారి పక్కన కూర్చుంటాను మన పక్కా సీతారామ గారు అంటే వాడిని అడిగారు. పక్కా సీతారామ అంటే కూడా పక్కన కూర్చున్నాడు ఒకసారి. మీరు ఎందుకు మొట్టమొదటి ప్రధానమంత్రి మీరు ఎందుకు అవ్వకూడదని అడిగారు గాంధీ గారిని. అయితే ఆయన మాట్లాడలేదు. పక్క ఉన్న పక్కాలో రాజాజీ ఇటువంటి వాళ్ళు ఉన్నారు. గాంధీ గారు సమాధానం తప్పకుండా వాళ్ళే చెప్పేశారు. ఏం చెప్పారంటే పద వచ్చినది నేను చూస్తే పెద్దవాడు, మహాత్ముడు, పెద్ద ఆత్మ గలవాడు. నేను తీసుకెళ్ళి ఆ బోన్లు ఎలా పెడతాను? ఆ బోన్ పట్టదు. ఇప్పుడు ఎలకల బోన్లో ఎలక పడుతుంది కానీ సింహం ఎలా పడుతుంది? చిన్న గుడిసి ఉందనుకోండి, ఆ గుడిసిలో తెలియదు ఏమి ఎలా తోలగలం? ఈ పదవులన్నీ గుడిసిలాంటి ఈ గాంధీని తీసుకెళ్ళి గుడిసులు ఎలా పెడతాం? ఆయన ఎలా వేడు మోహన్, మోహన్టు మహాత్మాజీ ఎలా వేడు? వాడి సైలెన్స్ అల్లరి చేయకిందని మాట కాండు. ఒక నిమిషం ఉపన్యాసం ఆప్ చేస్తాడు అంత సైలెన్స్ చెప్తాడు. కొంతమంది ఇంట్లో పిల్లలు కూడా అంతే అల్లరి చేస్తాడంటే తల్లి ఉడికి అలా చూస్తుంది వాడు అల్లరి ఆగిపోతుంది. భారతదేశం యొక్క భారత జాతితోడు ప్రాధాత్యం పొందాడు. భారతదేశం గౌరవమైన గౌరవం, భారతదేశం అగౌరవమైన గౌరవం. గాంధీ గారు బతికొండగా ఒక ఇంగ్లాండ్ వాడు వచ్చి ఇండియాలో ఒక నెల నుండి వెళ్ళిపోయి ఇంగ్లాండ్ వెళ్ళిపోయి మళ్ళీ పుస్తకం రాశాడు ఇండియా అంటే లెటర్ ఉంటుందని. ఇండియాలో విశేషం లేదు, ఒక లెటర్ ఉంటుంది చూస్తే ఇండియా అంటే ఏంటంటే రోడ్డు పక్కనని, ఈ రైలు ట్రాక్ల పక్కనని మరణ శక్తులు. ఇప్పుడు కూడా ఈయన మరి సెప్టిక్ ఈ ల్యాబొరేటరీ కట్టించినా రోడ్డు పక్కన మరణ శక్తులని మా అంటారు. అది ఫస్ట్లో ఏమైనా రాశాయండి ఇండియాని ఏం చూడక్కలే, ఒక లెటర్ ఉంటుంది చూస్తే ఇండియాని చూసినట్టు సమానం, ఒక లెటర్ ఉంటుంది చూస్తే ఇండియాని చూడక్కలే, ఇండియా ఎలా ఉంటామో నీకు అర్థమవుతుందని చెప్పారు. ఈ పత్రిక దగ్గర చిన్నగా ఉండరు, ఇక్కడ మాటలు అక్కడికక్కడ మాటలు ఇక్కడ మోసుకెళ్తా ఉంటారు. అప్పుడు గాంధీ గారి దగ్గరికి వచ్చి అడిగాడు ఏమంటే పలానా వాడు ఇండియా అంటే లెటర్ ఉంటుంది అని రాశాడు. భారతదేశం అంటే తానే భారతదేశం అంటే భారత జాతితోడు ప్రాధాన్యం పొందాడు. భారతదేశం యొక్క పెయిన్ అని పేరు, భారతదేశం యొక్క ప్రేరణ అని ప్రేషర్ అంటే దేశంతో ప్రాధాన్యం పొందిపోయాడు. దేశంలో ఎక్కడ ఏదైనా మంట వచ్చినా ఆయన శరీరాన్ని మండిపోయినట్టు ఉండదు. కంప్లీట్ ఐడెంటిఫికేషన్ విత్ మదర్ ల్యాండ్ ఇండియా. అవి గాంధీ గారి విలేకరులు మోసుకొచ్చారు గాంధీ గారి దగ్గర ఇండియా అంటే లెటర్ ఉంటుందని. ఇప్పుడు గాంధీ గారు ఏమన్నారంటే మనం ఒక ఇంటికి వెళ్ళామనుకోండి, ఆ ఇంట్లో బెడ్రూమ్ ఉంటుంది, డైనింగ్ హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, లెటర్ ఉంటుంది కూడా ఉంటుంది. ఆ ఇంటికి వెళ్ళి బెడ్రూమ్ చూడటం మానేసి, డైనింగ్ హాల్ చూడటం మానేసి ఒక లెటర్ ఉంటుంది చూసి వస్తే ఎలా ఉంటుందో ఆయన కూడా ఇండియా వచ్చి చూసి వెళ్ళిపోయాడని చెప్పాడు. వాడు గాంధీ ఎలా అయ్యాడు? ఎలా అయ్యా మహాత్ముడు ఒకటి సైలెన్స్. అవసరం అయినప్పుడు మాట్లాడే, అవసరం లేకపోతే మాట్లాడేవాడు సైలెన్స్. రెండు, వర్షిప్. మీరు దేవుణ్ణి ఎలా అయితే ప్రార్థిస్తారో వర్షిప్ చేస్తారో దేశాన్ని ఎలా వర్షిప్ చేశారు. రెండు, మూడు, ప్రేయర్. ప్రేయర్ ఏంటి? తన కోసం ఏది ప్రార్థించలేదు, దేశం కోసం ఏదైనా ప్రార్థించాడు. దేశం కోసం పనిచేశాడు, దేశం కోసం ప్రార్థించాడు, దేశం కోసం మాట్లాడాడు. ఎప్పుడో ఒకవేళ మాట్లాడితే దేశం గురించి మాట్లాడటమే, ఇలా చేయటం అనేది దేశం కోసం. దేశాన్ని ఆరాధించాడు. మనం కృష్ణుని రాముని ఎలాగ ఆరాధిస్తున్నాం అని దేశాన్ని ఆరాధించేవాడు మోహన్ దాస్. అలా మహాత్ముడు అయిపోయాడు. వర్షిప్, ప్రేయర్, హార్డ్ వర్క్, డెడికేషన్, ఫాస్టింగ్, అప్పుడు ఉపవాసాలు చేసేవాడు. అది కూడా దేశం కోసం. పిల్లల కోసం ఒకసారి తల్లి పచ్చిం చేస్తూ ఉంటుంది. అలాగే ఆయన ఫాస్టింగ్ కూడా దేశం కోసం. అప్పుడు ఏమైపోయాడైనా మోహన్ దాస్ ఏమైపోయాడు? మహాత్మాజీ అయ్యాడు. అంటే ఊరికి అవ్వలేదు, ఇన్ని సూత్రాల వల్ల ఆయన అయ్యాడు. కంప్లీట్ అయ్యి ఆయన చుండుగుడ్డ పై మీద కండు వెంటికేసుకున్నాడంటే అందరికీ శాంతం లేవు. ఉండి అలా ఆ రోజుల్లో అందరికీ శాంతం లేవు. పల్లెటూళ్ళు వెళ్తే అందరూ చుండుగుడ్డలు కట్టుకుని తిరిగేవారు. అందరికీ లేని ప్యాంటు, అందరికీ లేని షర్ట్లు, అందరికీ లేని కోట్లు నాకెందుకు? కామన్ మ్యాన్ ఎలా ఉంటాడో మనం కూడా అలా ఉంటామని చుండుగుడ్లు కట్టుకుని తిరిగాడు. అంతేకాని ఆయన చొక్కాలు లేక కాదు, పంచులు కట్టుకోవడానికి పంచం లేదు. పంచ కట్టి వేసుకోవడానికి పంచులు లేక కాదు, ధరించడానికి చొక్కాలు లేక కాదు. కామన్ మ్యాన్ కూడా ఐడెంటిఫికేషన్ కాదు. ఇక్కడ గురువు దగ్గరికి వచ్చాము. డైవర్షన్ వచ్చింది మరి రూట్ కొంచెం తక్కాము. మరి వెనక్కి వచ్చేద్దాము. మరి మన బండి ట్రాక్ మీద పెట్టేసుకుందాం. గురువే తన ఆత్మ అన్నది పరమ సత్యం. గురువు అనేది నీకు వేరుగా లేడు. నీ ఆత్మగా ఉన్నాడు, నీ హృదయంలో సత్యముగా ఉన్నాడు. నీ హృదయంలో బ్రహ్మముగా ఉన్నవాడు నీ గురువే. గురువు నీ హృదయంలో బ్రహ్మముగా ఉన్నాడు. నువ్వు ఆత్మస్వరూపమే. నీవరు ఆత్మ తెలుసుకుంటే ఆత్మ తెలియకపోతే జీవుడు. ఈ జీవకోటిగా ఉన్న వాళ్ళందరూ చైతన్యమే. ఈ జీవకోటిగా ఉన్నవాళ్ళందరూ బుడగలన్నీ నీళ్ళు లేవు, కేటాలన్నీ నీళ్ళు లేవు, బుడగలన్నీ నీళ్ళు, కేటాలన్నీ నీళ్ళు, మురగంతా నీళ్ళు. మీరందరూ ఆత్మస్వరూపులే, కానీ తెలియటం లేదు. తెలియకపోవటం లేదు. జీవుడు లేదు. తెలిస్తే ఆత్మ తెలియపోతుంది జీవుడు. మీరు ఆత్మే, మీరు చైతన్యమే. ఎలా కనిపిస్తున్నారు? జీవుడి కింద కనిపిస్తున్నారు. తెలియకపోవటం ఆత్మే తెలియకపోతే జీవుడి కింద కనిపిస్తాడు. తెలిస్తే ఆత్మ, తెలిస్తే ఆత్మ, తెలియకపోతే జీవుడు. మీరు తెలియకపోయినా మీరు ఆత్మే, తెలుసున్న ఆత్మే. కానీ తెలియకపోతే జీవుడి కింద ఆత్మ జీవుడి కింద కనిపిస్తూ ఉంటుంది. ఎలాగ సముద్రం ఈ బుడ కింద కనిపించింది. ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే, కూర్చోటారు, ఈ ముంచోటారు, ఈ ప్రదక్షిణాలు, ఈ యాత్ర తీర్థయాత్రలు, ఇవన్నీ జపాలు, ఈ ధ్యానాలు, ఈ పూజలు, వీటి వల్ల ఫలితం లేదని దాంట్లో లేదు. ఇవన్నీ సెకండరీ, ఇవన్నీ రెండో పక్షం. అత్యంత ప్రధానమైనది, అత్యంత ప్రముఖమైనది నువ్వు ఏదీగా ఉన్నావు. నువ్వు ఆత్మని కానీ జీవుడు అనుకుంటున్నావు. మళ్ళీ నువ్వు ఆత్మ అనే సంగతి నీకు తెలియదా? నీకు గురువు యొక్క దయ లేకుండా, గురువు యొక్క కృప లేకుండా నీకు తెలియబడే సమస్య లేదు. గురువు యొక్క దయ లేకుండా గురువు యొక్క స్వరూపం నువ్వు పొందలే. ఏ వస్తువు అయితే నువ్వు పొందుదాం అనుకుంటున్నావు, దాని తాలూకు దయ లేకుండా నువ్వు పొందలే. నీకు చేసి సాధన చేసుకోండి, అది సెకండరీ, రెండో పక్షం. నువ్వు చేసే ధ్యానం, నువ్వు చేసే పూజ, నువ్వు చేసే జపం, నువ్వు చేసే ప్రదక్షిణాలు, నువ్వు చేసే జపాలు, కానీ వీటి వల్ల ఫలితం లేదని నేను చెప్తున్నా. కానీ రెండో పక్షం, మొదటి పక్షం ఏంటి? ఫస్ట్ దేనికి ఇంపార్టెన్స్? అట్మోస్ట్ ఇంపార్టెన్స్. అట్మోస్ట్ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నారు? గురువు యొక్క. ఆ గురువు యొక్క కృప లేకపోతే గురువును పొందటం అనేది సాధ్యం కాదు. ఈశ్వరుని దయ లేకుండా ఈశ్వరుని పొందలేదు. అక్కడ భక్తిలో కూడా మనకి విపరీతమైన ఆనందం పొంగి వచ్చేస్తాం. అసలు మోక్షం, అలా మోక్షం ఆనందం భరించే స్థితిలో ఏమంటే భగవంతుడు మన కోసం వెయిట్ చేస్తున్నాడు. భక్తిలో కూడా విపరీతమైన ఆనందం వచ్చింది. హైదరాబాద్లో శిరిడి సాయిబాబు భక్తురాలు ఒకరు ఉన్నారు. ఆవిడ పేరు విమల శర్మ. ఆవిడ పేరు విమల శర్మ. ఒకసారి మనం నాతో మాట్లాడడానికి వస్తే గొప్ప సంస్కారం. ఆవిడ ఏ పని చేసినా రెండో వాడికి తెలియకుండా చేస్తుంది. ప్రతి ఆదివారం ఎవరికి ఏమి ఇస్తారు? బోల్ కొంతమందికి అన్నం పెడతారు, కొంతమంది బిస్కెట్లు ఇస్తారు, కొంతమందికి రొట్టెలు ఇస్తారు. ఏ పని చేసినా సైలెంట్గా చేస్తుంది. కానీ అద్భుతం ఏంటంటే వాళ్ళ భర్త సహకారం వాడుకుంది. ఆ భర్తను సహార అంటారు, మీరు మా ఆయన, మా ఆయన అంటారు. మీ భర్తను ఏమంటారు మీరు? మా ఆయన, మా ఆయన అంటారు. లేకపోతే మా హస్బెండ్ అంటారు. అని సార్ సార్ అంటారు. ఆవిడకి బాబా గురువు, బాబా దేవుడు, బాబా స్నేహితుడు, బాబా తల్లి, బాబా తండ్రి, అన్ని బాబా. బాబాకి ఆవిడకి అన్ని భాషలు వచ్చినాయి. బాబాకి ఏ పుస్తకం అయితే ఆ పుస్తకం తిరుమల చేసేస్తుంది ఆవిడ. ఈవిడికి ఇష్టం అవ్వక్కర్లేదు, నా గురువు ఇష్టం, నా ఇష్టం. మారుమూల పుస్తకాలు తిరుగు చేస్తున్నారంటే నేను విమల శర్మ గారు, నా గురువు ఇష్టం, నా ఇష్టం. నాకు ఇష్టాలంటూ ప్రత్యేకం చేయమని ఇంతకీ నీకు మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆవిడ నాతో మాట్లాడుతుంటే మీరు మాకు భాగ్యం అన్నాడు. ఏమన్నాను, మీరు మాకు భాగ్యం అంటే నాన్నగారు మీరు అలా అనబోకండి. ఆవిడ అయ్యే పని చేసిన భర్త మటు హృదయపూర్వకంగా సపోర్ట్ చేస్తారు. నేను పూర్వపుణ్యం పెద్ద పెద్ద పుస్తకాలు అనువాదం చేస్తుంటే రాత్రి పని లేదా కూర్చొని అనువాదం చేస్తుంటే ఎప్పుడైనా ఒకటే మాట్లాడతారు, అట్లా ఆరోగ్యం పాడు చేసుకోండి. భర్త ఎప్పుడైనా ఒకటే మాట్లాడతారు, ఆవిడని ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అని. అంటే పెద్ద పెద్ద పుస్తకాలు ఆవిడ అనువాదం చేశారు తెలుగులోకి, ఆరోగ్యం పాడు చేసుకో. ఒక మాట తప్పించి రెండో మాట్లాడారు. ఆవిడకన్నీ బాబా. అవి దేవుడు బాబా అంటే అందరిస్తూ అంటే బాబా పేరు చెప్పి మనసు సాగిపోతుంది. మనసు చపలంగా ఉండాలనుకోండి, బాబా పేరు ఎన్ని ఉంటే ఆవిడ అనుకోకరు. మనం ఆవిడ చెవిలో పడేస్తే బాబా పేరు చెప్తాడు మనసు సాగి. అది గురువు యొక్క గురువు మీద ఉన్న భక్తి. అది జన్మాంతర, ఆ జన్మాంతర సంస్కారము. ఆ భక్తి కుదరడం కూడా కష్టం. ఆ భక్తి కుదిరిందనుకోండి ఈ ఆనందాన్ని అడిగించలేకపోతున్నాం. ఏదో మోక్షం అంటున్నారు, అది అంటున్నారు పరమపదం అంటున్నారు, వైష్ణవుని పరమపదం పరమపదం అంటున్నారు. ఆనందం ఎలా ఉంది, ఇదే భరించలేకపోతున్నాం. ఆనందం మనం భరించలేమని భగవంతుని తెలిసి కొంచెం వెయిట్ చేస్తున్నాడు. ఇవ్వటం ఇష్టం లేక కాదు, ఇవ్వటానికి నిర్ణయించుకున్నాడు. ఇవ్వటానికి నిర్ణయించుకున్నాడు, టైం కోసం చూస్తున్నాడు. ఇప్పుడు ఈనాటికైనా ముందు నాటికైనా ఈ జన్మకైనా ముందు జన్మకైనా మీరు ధనులే, మీరు తరించి తీరుతారు, అందులో సందేహం లేదు. కానీ మీరు కొంచెం వెయిట్ చేస్తున్నాడు మీకు జ్ఞానం ఇవ్వటానికి. మోక్ష మోక్ష సామ్రాజ్యానికి మిమ్మల్ని అధిపత్రికలు చేయటానికి టైం కోసం చూస్తున్నాడు. కానీ నిర్ణయం ఎలా అయిపోయింది, ఇప్పుడు పెళ్లి సంబంధం నిర్ణయించుకుంటారు. ఇప్పుడు కొంతమంది 6 నెలలకు చేస్తారు, కొంతమంది 7 సంవత్సరాలకు చేస్తారు, 3 నెలలకు చేస్తారు. ఇంకా నిర్ణయం అయిపోయింది, పెళ్లి ఏదో రోజున అవుతుంది. మీరు జ్ఞానం అవ్వడానికి నిర్ణయం అయిపోయింది, కానీ వెయిట్ చేస్తున్నారు మీరు రిజర్వ్ అవ్వడం కోసం. మరి నేను కాకి అడిగినప్పుడు ఎవరితో అన్నాను, నేను చెప్పిన పని మీరు మర్చిపోయారేమో. మర్చిపోలేదు, కాలం కోసం చూస్తున్నాం. నేను మామూలుగా అన్నా నేను మీకు పని చెప్పాను మర్చిపోయారేమో. మర్చిపోలేదు, కాలం కోసం చూస్తున్నాను. మామూలు మనిషి మర్చిపోయినప్పుడు దేవుడు ఎలా మర్చిపోతాడు? అదే గురువు యొక్క కృపలో నీ నీ హృదయంలో ఒక నిధ ఉంది. ఆ నిధం ఎవరో కాదు, నీ స్వరూపం. నీ హృదయంలో ఒక నిధ ఉంది, అది ఎవరో కాదు, నీ స్వరూపమే. కానీ బట్టే కొంప చేస్తుంది, కానీ కొంప చేస్తుంది. గురు కృప లేకుండా అది నీకు దొరకదు, లభ్యము కాదు. ఈ బట్టను చూసారు, ఈ బట్ట కొంప చేస్తుంది. మీకు చెక్కిస్తాననుకోండి, నేను చెక్కిచ్చి కానీ అంటాను, ఆ కానీలో ఉన్న ప్రమాదం. ఆ కానీ అనకరాలు మీరు చచ్చిపోయిన తర్వాత ఈ చెక్కు చెల్లుతుందని చెప్తాను అనుకోండి, ఎందుకు బాబు నాకు ఈ చెక్ అంటారు? అని బాగానండి. కానీ ఇది భగవాన్ ఏమంటున్నారంటే, మీ హృదయంలో ఒక నిజం ఉంది, అది మీ స్వరూపమే. అది మీ స్వరూపమే, మీ హృదయంలో ఒక నిజం ఉంది, అది మీ స్వరూపమే. కానీ ఆ స్వరూపం అది మీ, అది మీ హృదయంలో ఉన్నది, అది మీ స్వరూపమే. కానీ అది మీకు వ్యక్తం అవటానికి లోపలన్న మీ గురువు యొక్క కృప లేకుండా అది మీరు లభ్యం కాదు. బయటన్న గురువు లోపలికి గంటిస్తాడు, లోపల ఉన్న గురువు నిన్ను అనుగ్రహిస్తాడు. ఏ నీ హృదయంలో నా స్వరూపంతో నిన్ను అనుగ్రహిస్తాడు. బయట గురువు లోపలికి గంటిస్తాడు, బయట గురువు ఏం చేస్తాడు, లోపల గంటిస్తాడు. నిజమైన గురువు లోపల ఉన్నాడు, ఆయన లోపల గుంజుకుంటాడు. ఈయన బయట గంటిస్తాడు, ఆయన లోపల గుంజుకుంటాడు. అప్పుడు నీకు నీ హృదయంలో నిజం నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. అప్పుడు నీకు వైకుంఠాలతోటి, కైలాసాలతోటి, ప్రయాణాలతోటి పని లేదు. ఈ భక్తిలోనే ఎంత ఆనందం వచ్చేస్తాయంటే ముక్తిలో ఇంకెంత ఆనందం. అంటే తొందరపడకండి, వేడిని పడకండి, ఆందోళన పడద్దు. మీకు ఎప్పుడన్నా కష్టాలు వస్తే గురు కృప ఎలా ఉంటుంది? మీరు అంటున్నాడు ఆ గురువు యొక్క దయ్య కొంచెం రుచి చూపించండి మాకు. ఈ ప్రశ్న అడిగాడు మళ్ళీ అవుతున్నాడంటే గురు యొక్క దయ్య ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అని చెప్పమంటావు. భగవాన్ ఏమంటున్నారు, ఎలా ఉంటుందని అని చెప్పమంటావు. అది మాటలకు అందదు, మనస్సుకు అందదు, ఊహలకు అందదు, సంకల్పాలకు అందదు, దేనికి అందదు. గురువు దయ ఎలా ఉంటుంది? గురువు దయ ఎట్టిది, ఎట్టిది అని చెప్పమంటున్నావు. గురువు దయ ఎట్టిదని నన్ను చెప్పమంటున్నావు. ఎట్టిదని చెప్పటానికి మాటలకు అందదు, మనస్సుకు అందదు, ఊహలకు అందదు, సంకల్పాలకు అందదు, తలంపులకి అందదు. నేను నన్ను ఎలా చెప్పమంటాను? దక్షిణామూర్తి అంతకే మౌనం వహించాడు. కానీ చాలా మందికి తెలియదు, మాటల కంటే మౌనం ఎక్కువ ఉపదేశం చేస్తున్నాను. నేను ఇక్కడ మౌనంలో కూర్చున్నాను అనుకోండి, నేను ఇచ్చే సందేశం మీకు అందదు. అంచేత మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ఒకసారి భగవాన్ రంగన్న మాట్లాడుకుంటున్నారు, నేను పొందవలసింది ఏదో పొందాను, నేను పొందవలసింది ఏదో పొందాను, నాకు దేనితోటి ఇంకా పని లేదు. మాట్లాడే పనులు నేను పొందవలసింది లేదు, పొందడానికి చేయవలసిన పని లేదు, చేయవలసిన పని లేదు, మాట్లాడవలసిన పని లేదు. నేను పొందవలసింది లేదు, పొందడానికి నేను చేయవలసింది కానీ మాట్లాడవలసింది కానీ చేయవలసింది లేదు, మాటలు చూడకూడదు పని లేదు అని రంగం తోటి భగవాన్ అన్నారు. చేసిన తోడు చేసేది లేదు, నోరు తోట మాట్లాడేది లేదు, పొందేది లేదు, పొందాడు అన్నారు భగవాన్. ఎవరి దగ్గర? రంగం దగ్గర. మరి పొందాను అంటున్నా, మాటలతోటి పని లేదు అంటున్నావు, నాతో మాట్లాడుతున్నావు, ఇదేం పద్ధతి అని అడుగుతున్నారు. మాటలతో పని లేదు నువ్వే చెబుతున్నావు, మళ్ళీ నాతోటి మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు? నీతో పన్నెండు మాట్లాడుతున్నది అవుట్ ఆఫ్ మెరిషి, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ లవ్. నీ పట్ల ఉండే ప్రేమ వల్ల, నీ పట్ల ఉండే దయ వల్ల నిన్ను అనుగ్రహించడానికి మాట్లాడుతున్నాను, కానీ పని ఉంది మాట్లాడటం కాదు. అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ మెరిషి, అవుట్ ఆఫ్ కంపాషన్. జ్ఞాన యొక్క మాట జ్ఞానం, జ్ఞాన మాట కూడా జ్ఞానమే, జ్ఞాన మౌనం కూడా జ్ఞానమే, జ్ఞాన యొక్క చూపు కూడా జ్ఞానమే, జ్ఞాన యొక్క కదలిక కూడా జ్ఞానమే, అంతా జ్ఞానమే. మాట జ్ఞానం, చూపు జ్ఞానం, మౌనం జ్ఞానం, ఆ సైలెన్స్ కూడా జ్ఞానమే. అయితే గురువు యొక్క మనం ఆడంబరం లేకుండా జీవించాలి, ఆడంబరం లేకుండా మాట్లాడాలి, అప్పుడు గురువు యొక్క కృప కలుగుతుంది. మీకు బాగా ధనం ఉందనుకోండి, మామూలు బట్టలే కట్టుకోండి, జీవితంలో ఆడంబరం ఉండకూడదు, మాటలో ఆడంబరం ఉండకూడదు, ప్రవర్తనలో ఆడంబరం ఉండకూడదు. మన బిహేవియర్ ఇంప్రెషనల్గా ఉండాలి, వ్యక్తి భావనగా ఉండకూడదు, మన ప్రవర్తన వ్యక్తి భావనగా ఉండకూడదు, మన మాట వ్యక్తి భావనగా ఉండకూడదు. మనం చేసే పని మన కర్తృత్వాన్ని తగ్గించాలి, కర్తృత్వాన్ని పెంచకూడదు. ఏం చేయాలి? దుఃఖకరణం కర్తృత్వ రూపంలో ఉంటుంది. భగవాన్ ఏం చెప్తున్నారు? గురువు దయ ఎలా ఉంటుంది? కొంచెం టేస్ట్ చేస్తానంటున్నాడు. అది మాటలకు అందదు. అంటే భగవాన్ ఏమంటున్నారంటే మాటలకు అందదు, మాటలకి అందుకు. మీరు పంచదార ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? తీయగా ఉందని చెప్తారు. ఆ తీపిదనం ఎలా ఉంటుందంటే మీరు చెప్పరు, అది అనుభవించలేదు. అది మాటలకు అందదు, మనస్సుకి అందరి దేనికి అందుతుంది? అది అనుభవించలేదు. మీ లోపల నానందు అనుభవించలేదు, మీ అనుభవానికి అందుతుంది. మీ మనస్సుకి అందదు, మీ మనస్సుకి అందదు, మీ బుద్ధికి అందదు. లోపల నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు, నీ అనుభవం, నీ అనుభవానికి అది అందుతుంది. ఇట్ ఇస్ ఎక్స్పీరియన్స్. అనుభవానికి ఎంత స్పష్టంగా అందుతుందంటే, మీరు నిత్య మీద చేయేశారనుకోండి, ఆ కాలకం మీకు ఎంత స్పష్టంగా తెలుస్తుందో లోపల ఆనందం కూడా అంత స్పష్టంగా మీకు అనుభవంలోకి వస్తుంది. అది ఫిజికల్గా కూడా తెలుస్తూ ఉంటుంది మీకు, ఇమాజినేషన్ కాదు, ఫిజికల్గా కూడా తెలుస్తూ ఉంటుంది. ఏమని చెప్పమంటావు? ఏమని చెప్పమంటావు? అది మాటలకు అందదు, మనస్సుకు అందదు, సంకల్పాలకు అందదు. ఇట్ ఇస్ బియాండ్ ఇమాజినేషన్. ఊహలకు కూడా ఇట్టిదని చెప్పడానికి గురువు యొక్క కృపే చెప్పలేనప్పుడు ఇంకా ఆత్మానుభవం ఎలా చెప్తారు? గురువు యొక్క కృపే చెప్పడం సాధ్యం కాదు, లోపల నుంచి ఆనందం ఎలా ఎక్స్ప్రెస్ చేయగలరు? గురువు కృప ఇట్టిదని నోటి మాటలు కూడా చెప్పలేదు అంటున్నారు. గురువు మరి గురువు కృప వల్ల ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు గురువు యొక్క కృప నోటి మాటలతో చెప్పలేని మీరు చెబుతున్నారు, దక్షిణామూర్తి కూడా సాధ్యం కాలేదు. సర్వసాధారణంగా అత్తమిచ్చిన కోడళ్ళు తక్కువ ఉంటారు. కోడలు ఇచ్చిన అత్తలు ఇచ్చిన కోడళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ మధ్యన ఒకరి ఇంటికి వెళ్ళగా అత్త కోడలు తల్లి కూతురులా ఉంటారు. వాళ్ళకి వేరే భావం లేదు, పని పంచుకుంటారు, చేసేస్తారు. ఇద్దరు పని పంచుకుంటారు, చేసేస్తారు. ఒకరికి అనారోగ్యంగా ఉంటే వాళ్ళ పని ఇల్లు చేసేస్తూ ఉంటారు, ఎక్కువ మాట్లాడుకోరు. అండర్స్టాండ్? అత్తం ఇచ్చిన కోడళ్ళు తక్కువ ఉంటారు, కోడళ్ళు ఇచ్చిన అత్తలు కూడా తక్కువ ఉంటారు. కానీ అత్త కోడళ్ళు తల్లి, మదరు డాక్టర్లు లేదా ఉంటారు. ఆవిడ కూడా అత్తమ్మ అత్తమ్మ అని పిలుస్తుంది. ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఈ కోడలు మాందారు ఏమంటున్నారంటే, మీ ఇద్దరు ఎప్పుడు చూసినా అలా కూర్చొని ఉంటారు, పని చేసుకున్నప్పుడు పని చేసుకున్నారు, పని లేకపోతే ఇద్దరు ఎడమోకం పెడమోకం లేకుండా ఒక చోట అలా కూర్చొని ఉంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అన్నారు. అత్త కోడలు ఇష్టం లేదు, ఏం చేస్తారంటే ఏదో నామకాయ ఏదో పని చేస్తే కానీ ఎవరు ఎదుర్కొంటారు. వాళ్ళకి గదులు ఉంటారు, ఎవరి గదులు లేదా ఎదుర్కొంటారు. మీరు ఎవరి గదులు లేదు కానీ వెళ్ళకుండా ఇలా కలిసి కూర్చోండి, ఎంత ఎప్పుడు చూసినట్టు అందులో గదిపడి కూర్చుంటారంటే ఎవరి గదిలో కాదు పోవచ్చుంట కదా మాందారు అడిగి. మాందారు ఏమన్నారంటే, ఎప్పుడు చూసిన వాళ్ళు కలిసి ఉంటారంటే ఏం మాట్లాడుకుంటారు, మా ఇద్దరికి చెప్పుకోవడానికి మాటలు లేవు, అందుకే ఐక్యమత్యంగా ఉన్నాం. మాకు చెప్పుకోవడానికి మాట్లాడి లేదు, చెప్పుకోవడానికి మాట్లాడి పడదు, బజార్లోనే పడదు. ఆ కోడలు చెప్పిన సమాధానం మాకు చెప్పుకోవడానికి మాట లేదు, అందుకే ఇలా కూర్చోగలుగుతున్నాం. చెప్పుకోవడానికి మాట ఉంటే ఇలా ఇంట్లో కూర్చుంటుంది. మాటలు లేవు, మాకు చెప్పుకోవడానికి మాటలేము లేవు, అందుకే ఇలా శాంతిగా ఉన్నాం. అంటే వాళ్ళు అత్తపాలకు అనుభవం మాటలతో చెప్పలేదు. ఇప్పుడు ఇప్పుడు భూమికొరకు మాటలతో చెప్తాను, అది మీరు చెప్తాను. ఆ మాటలు గుర్తొచ్చి వాళ్ళ ఇంటికి అడుగుతున్నారు, మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో అడుగుతున్నారు. మాకు మాటలు ఏం లేవు చెప్పుకోవటానికి అంటే అంటే మాటలకు అందని అనురాగం, మాటలకు అందని మాటలకు అందరి అనురాగం. ఈ భౌతిక విషయాలు నేను చెప్పిన విషయాలు భౌతిక విషయాలు, భౌతిక విషయాలు ఎలా ఉన్నప్పుడు అని ఆత్మానం నన్ను ఆ చైతన్యం కాదు. శాంతి ఎలా ఉంటుంది? ఆ సుఖం స్వతంత్రమైనది, ఇతరుల మీద ఆధారపడింది కాదు. అది స్వతంత్రమైనది, ఇండిపెండెంట్, డిపెండెంట్ కాదు. హృదయంలోంచి వచ్చే శాంతి, హృదయంలోంచి వచ్చే సుఖం, హృదయంలోంచి పొంగుతున్న ఆనందం, అది స్వతంత్రమైనది కానీ అస్వతంత్రమైనది కాదు. మరి ఎలా గురువు యొక్క కృపేం చెప్పలేమంటున్నారు? మరి గురువు వల్ల మోక్షం వస్తుందని మీరు చెప్తున్నారే, అది ఎలా సాధ్యం? ఈ పొందిక ఎలా కుదురుతుందని, పొందిక ఎలా కుదురుతుందని చెప్పి అప్పుడు భగవాన్ చెప్తున్నారు. నీకు స్వప్నంలో, నీకు స్వప్నంలో ఏదైనా సింహం వస్తుందనుకో, నేను నిద్రపోతున్నామనుకో, మనం ఇప్పుడు నిద్రలోనే ఉన్నాం. మనందరం నిరుపుగా ఉన్నామనుకో, నిద్రలో ఉన్నాం. ఆ నిద్ర అజ్ఞానం. స్వప్నం వేగంగా వస్తున్నారు, అది నిద్రలో వస్తుంది. ఏదో రోజు మన శరీరం చనిపోతుంది, అది అజ్ఞానం అని నిద్రలో చనిపోతుంది. మళ్ళీ ఇంకో శరీరం పుడుతుంది, అది అజ్ఞానం అని నిద్రలో పుడుతుంది. ఈ పుట్టుక అనేది అజ్ఞానంలో జరుగుతుంది, చనిపోవడం అనేది అది దీర్ఘ నిద్ర. ఈ స్వరూపం నేను తెలిసే వరకు ఈ అజ్ఞానం నిద్ర కంటిన్యూ అవుతూ ఉంటుంది. శరీరం చనిపోవడం నిద్ర కాదు, అది నిద్రలో ఒక భాగం. మళ్ళీ ఇంకో శరీరం పుడుతుంది, ఆ శరీరం పుట్టడం కూడా నిద్ర కాదు, అది కూడా నిద్రలో భాగం. ఇవన్నీ ఏమి నిజం కాదు. మళ్ళీ శేషులు జ్ఞాపకం వస్తున్నారు, సచ్ స్టఫ్ డ్రీమ్స్ అండ్ మేడం అవర్ లిటిల్ లైఫ్ ఇస్ రౌండ్ అండ్ చేస్తారు. ఇవన్నీ నిద్రలో భాగాలు, చావు నిద్రలో భాగం, బుద్ధి కూడా నిద్రలో భాగం. ఇదంతా అజ్ఞానం నిద్ర. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు గురువు కృప ఎలా ఉంటుంది అని. మీరు నిద్రలో ఉన్నారనుకోండి, మీరందరూ గాఢ నిద్రలో ఉన్నారనుకోండి, ఎవరికి ఒక పెద్ద సింహం స్వప్నంలోకి వచ్చిందనుకోండి, ఆ సింహాన్ని చూసుకుంటూ ఏం వేస్తుంది? చాలా భయం పడుతుంది సింహాన్ని. ఆ సింహం, ఆ సింహం తల వచ్చిన సింహాన్ని చూస్తుంది ఏం వేస్తుంది? మన పులిని చూసినా సింహాన్ని చూసినా ఏం వేస్తుంది? ఏం చేత భయం వస్తుంది చెప్పండి? ఎక్కువ అది ఎందుకు భయం వస్తుంది? మేకను చూస్తే భయం తినేది అనిపిస్తుంది. మేకను కళ్ళలో మేక కనిపించిందనుకోండి నీటి వేసుకున్నాం అనిపిస్తుంది. కోడి వేసింది కదా చేప, కళ్ళలో చేప కనిపించినప్పుడు నోట్లు వేసుకుందాం. దాక ముందు దాక తర్వాత నోట్లు వేసుకుంటాం. సింహం వచ్చిందనుకుని బాయి నేస్తుంది, పులిస్తే బాయి నేస్తుంది, కోడొస్తే తినేద్దాం, చేప వచ్చిన కోడి వచ్చినా బయ్య తినేద్దాం అనిపిస్తుంది. మళ్ళీ వండుకుంటే ఆలస్యం వచ్చినా వాళ్ళు కళ్ళని తినేద్దాం అనిపిస్తుంది. మాంసం అంటే బాగా ఇష్టం అనుకుంటున్నాం, కళ్ళలో కోడి వచ్చినా వండుకుంటే ఆలస్యం పోతుంది, ఇలాగే తినేద్దాం అనిపిస్తుంది. కొంతమంది బాగా ఇష్టమైన కూర ఉంటుంది, నవలకంటే ముందు వేస్తూ ఉంటారు. కొంతమంది బాగా ఇష్టమైన కూర పెట్టాం అనుకుని వాళ్ళు సరిగ్గా నవలకంటే ముందు వేస్తూ ఉంటారు. మన నవ్వితే ఆలస్యం అవుతున్నాం. ఆ శివుని ఎందుకు వేస్తామని చెబుతాం, అది కూర చెబుతాం. మనం ఎన్ని కూర క్రమములు చేస్తున్నాం, మనం మాట్లాడే మాటలు ఎన్ని క్రూరంగా ఉంటున్నాయో మనకు తెలియదు. మనం చేతులు చేసే పనులు ఎన్ని క్రూరమైనవి పనులు చేస్తున్నాం మనకు తెలియదు. సింహం కూర జంతువు అనుకుంటాం, పూడి కూర జంతువు అనుకుంటాం. విట్ల గోల్స్ విట్ల జంప్స్ చాలామంది మాటలు మాటలు వాళ్ళు మాట్లాడే మాటలు కోరొక్క ఉంటుంది. చాలామంది చేతుడు చేసి పనులలో కోరొక్క ఉంటుంది. యుద్ధాలు కూడా కోరుతుంది, యుద్ధాలు కూడా కోరుతుంది. కొంచెమని వికెడ్ డాక్స్, వికెడ్ డ్రింక్స్, వికెడ్ వర్డ్స్. బిహేవియర్ ఎప్పుడు వైలెన్స్గా ఉండకూడదు, ఉత్తేజంగా ఉండకూడదు మన బిహేవియర్. ఇంకా లోపలని వస్తువు వైలెన్స్గా ఉండదు, ఉత్తేజంగా ఉండదు హృదయంలోని వస్తువు. ఆ సెల్ఫోన్ వచ్చేవాడు భయం వేసిపోతున్నాం అనక, పులి వచ్చేవాడు భయం వేస్తుంది, పులి చెడు భయం వేస్తుంది. ఆ సినిమాను చూసి ఏం చేస్తాం మనం? ఒకటి మనం భయం వేసి మెలకు వచ్చేస్తుంది, భయం వస్తుంది మనకి. భయం వేసిన వాడికి ఏమవుతుంది? మెలకు వచ్చేస్తున్నాం. మీ స్వప్నంలో వచ్చినటువంటి సినిమా నిజం కాదు, మీ స్వప్నంలో వచ్చిన సినిమా నిజం కాదు. కానీ మీకు వెలుపులో వచ్చే మాట నిజం, వెలుపు మటుకు నిజం. గురువు యొక్క కృప కూడా సినిమా చేసిన పని చేస్తున్నాం.
అంటే గురువు కృప ఏం చేస్తా అంటే నేను ఆ సంగ్రహం చేస్తుంది, మామూలు ఎప్పటి మామూలు జాగ్రత్త అవసరం తీసుకొచ్చింది. గురువు యొక్క కృప ఏం చేస్తుంది, గురువు యొక్క కృప ఏం చేస్తుంది, ఈ అజ్ఞానాన్ని ఎప్పటి జ్ఞానులను తీసుకొచ్చేస్తుంది. ఆ కళ్ళలో ఉన్న సంగ్రహం ఏం చేసింది, మామూలు ఎప్పటి మెరుపులకు తీసుకొచ్చింది. గురువు కృప ఏం చేస్తుంది, అజ్ఞానం దగ్గరలోంచి జ్ఞానంలోకి, జ్ఞానం అనే పదంలోకి తీసుకొస్తుంది. అంటే నేను ఎప్పుడైతే స్వప్నంలోకి వచ్చి సంఘంలో పని చేస్తుంది, గురువు యొక్క కృప కూడా ఆ పని కాదు. ఒకవేళ ఆ స్వప్నంలోకి రావక్కర్లేదు, ఇదొక పద్ధతి. స్వప్నంలోకి రావటం అదొక పద్ధతి చెప్పాను. గురువు యొక్క ఆ చూపు చాలు, ఆ స్వప్న సంఘం ఒక ఉదాహరణ. అదే అక్కర్లేదు, నేను అజ్ఞానంలోంచి జ్ఞానం తీసుకురావడానికి, ఆ సత్యంలోంచి సత్యంలోకి తీసుకురావడానికి, చీకట్లోంచి మనం చూసి గురువు యొక్క చూపించాలి, గురువు యొక్క చూపించాలి. అది అచ్చిన సూర్యం గారు నాకు అదేసారి చెప్పారు, 1946లో భగవాన్ కలుసుకున్నాను. అప్పుడు భగవాన్ మీద ఆయనకి ప్రేమ కలగలేదు, అచ్చు ప్రేమ కలగలేదు కానీ విరక్తి వచ్చింది. అచ్చు నీళ్ళస్తామని చంపడానికి దగ్గరికి వెళ్ళారు, కానీ చెప్పడానికి మాట్లాడబట్టి ఏం చోటు చెప్పి ఏం పనిపిస్తుంది ఎవరికి, సూర్యం గారు. అప్పుడు మీ భావాన్ని నేను చూస్తున్నాను అన్నట్టుగా చూచారట ఆయన. ఎవరు, భగవాన్. అచ్చిన సూర్యం గారు ఆయనకి ఎలా చూశారటండి, మీ మనసులో వచ్చిన భావం నాకు కనిపిస్తుంది అన్నట్టుగా చూచారట. బయటకు వచ్చేది ఆశ్రమండి, భగవాన్ హాల్లో బయటకు వచ్చేశారు. అచ్చిన సూర్యం గారి భార్య ఉన్నారటండి, ఆశ్రమంలో 100 రూపాయలు ఇద్దాం ఉన్నారు, 100 రూపాయలు కూడా దండగానని అంటున్నాను. ఎవరండి మీరు, సూర్యం గారు అన్నారంటే 100 రూపాయలు కూడా దండగానన్నారు. నీ పైసలు ఇవ్వకపోతే నా పైసలు ఇచ్చుకుంటాను, నువ్వు ఇవ్వటం ఇవ్వటం ఏంటంటున్నాను భార్య. అంటే అప్పుడు ఆయన అన్నట్టు చదివే మరి నీ పైసలు ఇస్తానంటున్నావు, ఇప్పుడు నా పైసలు అయిపోతే ఇస్తాను చేస్తున్నా ఆఫీసు. నేను ఇవ్వనా, నువ్వు ఇవ్వటం మా అని అంటున్నావు, అంటే ఇప్పుడు నా పైసలు ఇస్తానని ఇచ్చాను కానీ ఇష్టం లేకుండా ఇచ్చానన్నారు. ఎప్పుడు జరిగింది, 46 జరిగింది ఈ సంఘటన. ఎప్పుడు జరిగింది, 46 20 ఏళ్ళ వరకు భగవాన్ చూసింది చూపింది కదా, ఏమో భగవాన్ని మర్చిపోయారు. 60 ఆ చూపు గుర్తొచ్చింది. అక్కడ ఏదో ప్రమాదంలో చిక్కుకున్నారు, అక్కడ ఎవరు సూర్యం గారు, అక్కడ ఏదో ప్రమాదంలో చిక్కుకున్నారు ఈయన, ఎవరు సూర్యం గారు. ఆ ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఆ చూపు జ్ఞాపకం వచ్చింది, ఎవరికి భగవాన్ చూపుతూ మళ్ళీ 26 ఆ చూపు 20 ఏళ్ళు మర్చిపోయాను, ఆ చూపు నన్ను వెంటాడలేదు, 20 ఏళ్ళు పట్టింది ఆ చూపు నన్ను వెంటాడటానికి, 66 ఆ చూపు నన్ను వెంటాడింది. నాకు రాముడు భగవాన్, నేను కృష్ణుడు భగవాన్, అన్ని భగవాన్. 20 ఏళ్ళు పట్టింది ఆ చూపు నన్ను వెంటాడతాను అంటే చెప్పాను. మళ్ళీ 66 మొదలు ఈనాటి వరకు ఆ చూపు నన్ను వెంటాడతాను అంటాను. దేనికి అమృత అమృతాంతం నన్ను పొందింపజేయటాను. ఆయన వినీల్ ఆకాశంలో వింటకానికి రాసింది ఆయన. ఆయన అంటే ఉన్నారు ఫస్ట్ పాన 3 సార్లు పేరైపోయిందని. అచ్చిన సూర్యం గారు అంటే ఉన్నారు ఫస్ట్ పాన 3 సార్లు పేరైపోయింది, అన్ని పట్టుకున్నాడు ఇంత ఆయన. ఇంకెవరు కావాలని వాళ్ళు దొరకలేదా అంటే ఎందుకు చూస్తున్నాడంటే గురువు కృప ఎలా ఉంటుందంటే 20 సంవత్సరాలు మరుపు వచ్చేసింది, 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ గురువు గొప్ప వెంటాడటం ప్రారంభించింది. శంకు మౌతిలో పెద్ద మాంసపు ముక్క బయటకు తీసి ఎంత కష్టము, గురువు అనుగ్రహంలో ఉన్న వాడు బయటకు రావడం అంతే కష్టం. చెవుడుగా ఉన్న మాంసం ముక్క మనం బయటకు తీయడం ముందేస్తుంది. అయితే ఎవడైతే గురువు యొక్క అనుగ్రహంలో పడ్డాడో వాడికి 4 జన్మలు వెనకైనా ఉండేది, వాడు తగిస్తాడు, వాడు మోక్షాన్ని పొందే తీరుతాడు. ఇంకా ఎస్కేప్ అవడానికి అవకాశం ఉండదు, వాడు పారిపోవడానికి ఎస్కేప్ ఉండదు. ఎక్కడికో పారిపోవడానికి అడిగిన చోటు దొరకదు, ఎక్కడికైనా వాడు పారిపోయి ఈ జోతులోకి రావాల్సింది. ఆ చూపు 20 సంవత్సరాలు మర్చిపోయింది, 20 సంవత్సరాల తర్వాత మనం వెంటాడటం ప్రారంభించింది అన్నారు. ఎక్కడో అమెరికాలో మన ఇండియా మన ఆంధ్రాలో చాలా మంది సినిమా డైరెక్టర్స్ ఆయన శిష్యుడు. అచ్చిన సూర్యం గారి దగ్గర నేర్చుకున్నారు సినిమాలు ఎలా తీయాలి. ఆ మోగ మనుషులని సినిమాలు పూర్వం వచ్చిన ఆ డైరెక్టర్లు ఉంది, ఆయన దగ్గర నేర్చుకున్నారు. అవన్నీ వారు కర్రలతో ఆడిస్తాం, గోడల చేత మాట్లాడిస్తాం, ఎంత ముద్దబాయిని తీసుకొచ్చినా వాడు యాక్ట్ చేయడం మేము నేర్పుతాం, కర్రలతో ఆడిస్తాం, గోడల చేత మాట్లాడిస్తాం. ఆ మాట సౌందర్యం ఎలా ఉండాలో, యాక్షన్ ఎలా ఉండాలో నేర్పుతాం, కర్రలు కూడా నేర్పుతాం. కర్రలతో ఆడిస్తాను, గోడలతో మాట్లాడిస్తాను. చెడుగల వాళ్ళతో మాట్లాడిస్తే ఉంది, గోడల చేత మాట్లాడిస్తాం. మామూలుగా యాక్షన్ బాగా చేతలు వాళ్ళతో యాక్ట్ చేయడం, కర్రలతో యాక్షన్ నేర్పుతాం. అని చెప్పి నీకు మోక్షం గురువు యొక్క చూపు అంటే ఆత్మ చూపండి. గురువు మిమ్మల్ని అంత చూస్తాడంటే చూసేది గురువు కాదు, అక్కడ వ్యక్తి కదా ఆత్మ చైతన్యం. ఆ చైతన్యాన్ని చూస్తాండి, ఎక్కడ తీసుకెళ్తానికి చైతన్యం ఇవ్వండి, నా చైతన్యం తీసుకెళ్ళడానికి నేను చైతన్యం చూస్తాను. ఈ మధ్య ఒక డాక్టర్ గారు నా దగ్గరికి వచ్చాను, వచ్చాను షేక్ హ్యాండ్ ఇచ్చారు. దాని షేక్ హ్యాండ్ చెవులా అనుకుంటారు కదా, షేక్ హ్యాండ్ అంటారు కదా, షేక్ హ్యాండ్ తెలిపోతే చెవులా చాపారు. ఆయన చెయ్యి చాపినప్పుడు మనం కూడా చెయ్యి చాపాలి కదా, దాన్ని షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్. ఆ హ్యాండ్ మనం షేక్ చేసుకుంటారు, కన్ను ఊరికి ఇలా చెయ్యి ఉంటారు, హల్లో హల్లో అంటారు ఇలా చెయ్యి ఉంటారు, కన్ను షేక్ హ్యాండ్ ఇస్తారు. ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే షేక్ హ్యాండ్ ఇచ్చారు. మరి మా బొమ్మ ఎవరో సింహద్వారంలో అక్కడికి వెళ్తే మరి వెనక్కి వచ్చారు, మీతో షేక్ హ్యాండ్ ఇచ్చాక నాకు కొంచెం శాంతి వస్తుంది అంటున్నారు. రేపు నాకు షేక్ హ్యాండ్ ఎలా ఇచ్చారో మీరు అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తుంటే మీ శాంతి ఖర్చు అయిపోతామని చూసుకోవాలన్న, శాంతి ఖర్చు అయిందని పెరిగింది అని చెప్తాను. అది పంచుకుంటే పెరిగింది కాదు, పంచుకుంటే పెరుగుతుంది. పంచుకుంటే ధనం కరగవచ్చు, పంచుకుంటే శాంతి కరగదు, పంచుకుంటే జ్ఞానం కరగదు, పైసలు కరగవచ్చు, కానీ తెలిసి అనమాట నేను సంపద కూడా కరగదన్నాడు పంచుకోవటం. వారు పెరిగితే కరగవచ్చు పైసలు, కానీ జ్ఞానం పంచి కొద్ది పెరుగుతుంది, శాంతి పంచి కొద్ది పెరుగుతుంది, అది పెరిగేది కాదు. కాగితాలు కరగవచ్చు, రూపాయి కాగితాలు కరగవచ్చు, నీ దైవత్వాన్ని నిజంగా సిన్సియర్ సీక్రెట్ అయినప్పుడు అబద్ధం అబద్ధంగా కాదు భగవద్భావం పొందాలని ఉరవైపోకుండా కేకణ శుద్ధిగా కృషి చేస్తుంటే, అబద్ధం అబద్ధంగా కాదు నటన కోసం కాదు, ఇతరుల కోసం కూడా కాదు, నా కోసం నేను భగవద్భావం పొందాలి అనేటువంటి కేకణ శుద్ధిగా కృషి చేస్తుంటే, నిజంగా ఎలా నువ్వు తెలుసుకోవాలని అనుకుంటుంటే, ఆ తెలుసుకోవాలనే కాంక్ష జ్ఞానానికి పెట్టుకోడు. మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంస్థలు. రామకృష్ణపురం నుంచి అన్నాడు, పెడలో ఉన్న పురుగులను తీసుకొచ్చి బంగారపు గిన్నెలో వేస్తే ఉంటాయా అన్నాడు. పెడలో ఉన్న పురుగులను తీసుకొచ్చి బంగారపు గిన్నెలో వేస్తే ఉంటాయా, మాకు పేడ పేడే కావాలంటారు అంటారు. మీకు అర్హత లేనప్పుడు, యోగ్యత లేనప్పుడు జ్ఞాన సహవాసం కూడా మేము చేయలేదు. పెడలో ఉన్న పురుగులు బంగారు గిన్నెలో వేసేబడిన ఉంటాయా, మన పేడలోకి వెళ్ళిపోతాయంటే ఇంకే పేడ ఎట్లకి ఇష్టం? పెడలో ఉన్న పురుగులకి పేడ ఇష్టం, పండుకి బురద ఇష్టం. ఆ పండు బురదలో ఉండేదని అనుకుంటాం, బురదేదని నమ్ముకుంటాం. అది జ్ఞానం సంపాదించే పెట్టుబడి. ఈ మూడు రావటం కష్టం మనుష్యత్వం. ఇంకేదంటే ఈ భూమి మీద మనం ట్రైనింగ్ అవ్వాలి, జ్ఞాపకం పెట్టుకోండి. ఇతర లోకాలకి ఏమన్నా అందులో మంచి లోకాలు ఉన్నాయి, చెడ్డ లోకాలు ఉన్నాయి. చెడ్డ లోకాలకి వెళ్తే దుఃఖం అనిపిస్తాం, మంచి లోకాలకి వెళ్తే సుఖం అనిపిస్తాం. మళ్ళీ భూమి మీదకి వచ్చారు, ఈ భూమి ట్రైనింగ్ ఇవ్వడం. మనం తినే పళ్ళు భూమి మీద పండుతున్నాయి, మనం తినే అన్నం భూమి మీద పండుతున్నాయి, మనం ఇంటికి వచ్చే మలమూత్రాలు భూమి భరిస్తుంటుంది, మనం తినే అన్నం భూమి మీద పండుతుంది. ఆ భూమి మీద